அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜிரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாந்தம் ஸ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரத்தசுக்ல பிரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். நம சிவாபியாம் நவ யௌவனாபியாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராபியாம் நகேந்திர கல்யா வருஷகேதனாபியாம் நமோ நமசங்கர பார்வதீபியாம். ஜகத்தாத்ரி வகந்தேவீம் ஆரிராதயிஷு சுபாம் ஸ்தோஷ்யே பிரணம்ய சிரசா ப்ரம்மயோனிம் சரஸ்வதீம். சமஸ்த சன்மங்களானி சந்து
తల్లికి నమస్కారం చేసి ప్రదక్షిణ చేశాడు. ఆ మునికి కూడా చుట్టూతో ఒక్కసారి ప్రదక్షిణ చేశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి మునితో పాటు బయటకు వచ్చాడు. ఓ మునీశ్వర, నీ ఆశీర్వచనం ఉంటే శత్రువులు జయిస్తానని గాని ఆ మునిగారు ఏమన్నాడు తెలుసా? ఏమయ్యో, మీకు కులగురువు వశిష్ఠుడు. ఆ కులగురువు వశిష్ఠుడి దగ్గరికి వెళితే నీకు విజయం కలుగుతుంది. ఎప్పుడు కుల పురోహితుడిని విడిచిపెట్టకూడదు, వెళ్ళి ఆయన దగ్గరకు కూడా. అనగానే ఈయన పరుగు పరుగును వశిష్ఠుడి దగ్గరికి వచ్చాట. అసలు వశిష్ఠుడికి పౌరోహిత్యం ఇష్టం లేదు. ఎందుకని? ఎందుకు వచ్చింది అందరి యొక్క సొమ్ములు తీసుకుని ఇవన్నీ వీడికి ప్రక్షాళన చేసుకోవాలి, గాయత్రి చెప్పించుకోవాలి, ఇంటికి వెళ్ళాక ఇవన్నీ ఎందుకని ఆయన? కానీ భవిష్యత్తులో ఈ వంశంలో రాముడు పుడతాడు, ఆయన కోసం పాపం ఇంతకాలం పౌరోహిత్యం అంగీకరించాట. అది కర్మయోగం. ఎప్పుడో పెర్మనెంట్ అవ్వకపోతున్నాను, దిక్కుమాలు ఉద్యోగాలు చేసే కొంతమంది పెద్దల్లాగే ఇదనమాట. రాముడి కోసం ఇవన్నీ భరించేట, అవతార పురుషుడు శ్రీ మహావిష్ణువు కోసం. అందుకని అంతటి ఉత్తముడు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళమని చెప్పగానే ఈయన వెంటనే వశిష్ఠుని దగ్గరికి వెళ్ళిపోయాడు. వశిష్ఠం స్వకులాచార్యం ప్రాప్త ప్రీతి సమన్వితః ప్రణమ్య గురవే తస్మై వశిష్ఠాయ మహాత్మనే సర్వం విజ్ఞాపయామాస జ్ఞాన దృష్ట్యా విజానతే. పరమాత్ముళ్ళు అంటే ఆ గొప్పవాడైనటువంటి ఆ గురువుకి కథంతా చెప్పాడు తన గురించి. గురువు గారు దివ్య దృష్టితో చూశాడు. ఆ ఇతడి వల్ల భవిష్యత్తులో ఈ సూర్యవంశం మళ్ళీ నిలబడుతుంది, ఈ వంశంలో సగరుడి వల్ల గంగ భూమికి వస్తుంది అని కనిపెట్టాడు ఆయన. వెంటనే, అబ్బాయి, నీకు ఈ సృష్టిలో ఎవ్వడికి లేని బలం ఇస్తున్నాను అని మంత్రాలతో ఆయనకి బలాన్ని ఇచ్చాడు. అంత పూర్వం ఆయన నాకు మళ్ళీ ఉండేవాడేమో బహుశా సగరుడు, మంచి బలవంతుడయ్యాడు. ఆ తర్వాత ఈ ఐంద్రాస్త్రం, వారుణాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం ఇలాంటి సమస్తమైన అస్త్రాలు ఇచ్చాడు, ఆశీర్వచనం ఇచ్చాడు. అగ్నిహోత్రం వ్రేల్చి చుట్టూ ప్రదక్షిణం చేయించి ఈ అగ్నిహోత్రుడు సాక్షిగా నీకు విజయం కలుగుగాక, నీ మార్గమంతా శుభమవుగాక హో అన్నాడు. అంతేకాదు, మంచి దివ్యమైన రథాన్ని సృష్టించాడు అగ్నిహోత్రంలోంచి. మంత్రాలు చదువుతూ చదువుతూ ఉంటే అగ్నిలోంచి ఒక రథం వచ్చిందట. ఈ రథం నాశనం కాదు, ఈ గుర్రాలు పరమ పవిత్రాలు అని దాంతోపాటు ఒక దివ్యమైన ఖడ్గం, వజ్రోపమం ధనుః, వజ్రాయుధంలాగా కఠినమైన ధనుస్సు ఇచ్చాడు. ఎన్ని బాణాలేసినా తరగని, అంబులపోది అక్షయ తోడీరాలంటారు. అంటే నాలుగు బాణాలు ఉంటాయి, ఎన్ని బాణాలు తీసినా నాలుగు ఉంటాయి. ఒక్కొక్కడు అదృష్టం అది. ఒక్కొక్కటి జేబులో అలా డబ్బు తీసి ఖర్చు పెడుతూనే ఉంటాడు, జేబులో కట్ల కట్లు ఉంటూనే ఉంటాయి. మరి అది రహస్యం ఏంటో తెలియదు. అలాగా ఎన్ని బాణాలు తీసినా తరగని అంబులు పొదిచ్చాడు. అంతేనా, మంచి కవచం ఇచ్చాడు. ఈ కవచం వేసుకో, ఎవడన్నా బాణంతో కొడితే కవచానికి తగిలి ఆ బాణం కింద పడుతుంది, నీకు మాత్రం తగలదు. జయలలితలాగా ఈ పైన నుంచి కింద దాకా బుల్లెట్ ప్రూఫ్ అనమాట. అటువంటి శుభ్రమైన ఈ కవచం వేసుకోపో అంటాడు. ఈ కవచాలు కాపాడలేవు మనల్ని, కానీ ఆ కవచం ఆయనది కాపాడుతుంది పొమ్మన్నాడే. ఆ తర్వాత ఆశీర్వచనాలు పుచ్చుకుని పదే పదే నమస్కారం చేసి సూర పరిపంథిన బయలుదేరాడు ఆ వీరుడు. శత్రువుల మీదకి పట్టాడు, ఒక్కడట అయోధ్య నగరానికి వెళ్ళాడు. అప్పటికే ఈ పాపాత్ములైన హైహైలు తాళచంగులను ఈ అయోధ్య నగరం నల్లకల్లోలం చేశారు. ప్రజలు ఏడుస్తున్నారట, ఏమనో తెలుసా, మనల్ని చక్కగా బాహుకుడు పాలించాడు, మధ్యలో వాడికి అహంకారం వచ్చిందని వాడిని మనం తిట్టుకున్నాం, పెనం వేడిగా ఉందని పొయ్యిలో దూకినట్టయింది మన పని, అసలు రాజుగారిని తిట్టుకున్నాం పాపాత్ముడు అయ్యాడని, కానీ అంతకంటే పాపాత్ములు వచ్చి మన మీద పడ్డారు బాబోయ్ అన్నారట. ఈ దిక్కుమాలిన రాజులు, కొత్తగా వచ్చిన రాజులు తురక రాజులు, అందులో ఈ తాళజంగులు ఉన్నారు, వాళ్ళు పెద్ద గడ్డాలు జుట్టు ఉండదు వాళ్ళకి, బాకీ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు, వాళ్ళు పరమ పాపాత్ములు అనమాట. వాళ్ళు ఏడిపించేస్తున్నారట, యజ్ఞం చేస్తే పొన్నట, పిలక పెట్టుకుంటే పొన్నట, అన్నిటికీ పన్నులే. ఈ పన్నులు బాధ, పన్ను పోటు ఎక్కువైపోయి తట్టుకోలేక వీళ్ళు గిలగిలగిలగిలలాడిపోతున్నారు. ఆ సమయానికి వచ్చాడు సగరుడు, సరైన టైం తీసుకొచ్చాడు. మన పాతరాజు గారు కొడుకు వచ్చాట ధర్మాత్ముడు అనుకుని ప్రజలంతా తలుపులు తీసేశారు, కోట తలుపులు. వెంటనే లోపలికి వచ్చి అస్త్రాలతోటి శత్రువులు చీల్చి చెండాడాడు. ఘోర యుద్ధం జరిగింది, రక్తం ఏరులా ప్రవహించింది. ఆ ఏట్లో ఈ తలకాయలు తెగినటువంటి ఆ గడ్డాలతో ఉన్న తలకాయలు అలా కొట్టుకుపోతున్నాయట, నాచు కొట్టుకుపోయినట్టుగా. అసలు వాళ్ళ గడ్డాలు బాగా కట్ చేస్తే ఇంట్లో పీచు కింద ఉపయోగించుకోవచ్చు కాలి కింద, అంతంత గడ్డాలు పెంచారట వాడు. అలా అడ్డంగా పెరిగిన గడ్డాలతో ఉన్న శిరస్సులు నీళ్లలో కొట్టుకుపోతున్నాయి, చేతులు చేపల్లో కొట్టుకుపోతున్నాయి, ముండాలు మొసళ్లలో కొట్టుకుపోతున్నాయి ఆ ఏట్లో. అలా చంపి పారేశాడు. శత్రులు పరిగెత్తారు, కొంతమంది మాత్రం పరిగెత్తికెళ్ళి వశిష్ఠుడి కాళ్ళ మీద పడ్డారట, బాబోయ్ రక్షించండి అన్నారట. వశిష్ఠుడు రెండు రెండుని ఆ తురకలకు ఆశ్రయం ఇచ్చాడు. ఈ రాజుగారు మంత్రుల్ని, పాత మంత్రుల్ని, ప్రజల్ని పిలిపించాడు. మిమ్మల్ని నేనేమన్ను, ఎందుకంటే మా తండ్రి మధ్యలో అధర్మం చేశాడు, ఆ అధర్మానికి మీరు ఆయనకి సాయం చేయలేదు, మళ్ళీ నేను మీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను, ధర్మంగా మిమ్మల్ని పాలిస్తానన్నాడు. వాళ్ళు ఆ రాజుగారికి పట్టం కట్టారు, బ్రహ్మానందపడ్డారు. ఇక్కడితో ఆగల, నేను ఇంకా అప్పుడే సింహాసనం ఎక్కను, మొత్తం శత్రువులు పారిపోయిన వాళ్ళు కూడా చీల్చి చెండాడు అందరినీ వధించి ఇక్కడికి వస్తాను, శత్రు శేషం రుణశేషం ఉండరాదు. ఒత్తి కొనుచు తనరాదు, ఎత్తిన రోగముల రేపుల ఇంద్రియముల ఉత్పత్తి దశన చెరుపొందగు మెత్తన కారాదు రాదు మీద జయింపు. ఎట్టి పరిస్థితులలోనూ రోగాన్ని, ఇంద్రియాలని, శత్రువుల్ని క్షమించకూడదట. జ్వరం వచ్చింది, ఓ టాబ్లెట్ వేసే తగ్గింది, పూర్తిగా కోర్సు మందు వాడకుండా ఆగకూడదట. ఆ తగ్గిందని కొంచెం లోపల మిగిలి ఉంటుంది ఇంకా రోగం. మనం సాధారణంగా చేసే పొరపాటు అది, మందు నాలుగు రోజులు వాడమంటే ఓ రోజు వాడాక కొంచెం తగ్గనే మానేస్తాం, మళ్ళీ ఇది లోపల లోపల రాజుకుని మళ్ళీ పైకి వస్తుంది. అంటే రోగం పూర్తిగా తగ్గేదాకా మందు వాడాలి. అలాగే ఇంద్రియాలు కూడా కొంత జయించాక మళ్ళీ మధ్యలో ఆపకూడదు. శత్రువులు కూడా అంతే, చావు దెబ్బ కూడా వదిలేసి అనుకోండి, వాడు మళ్ళీ పెంచుకుని బలాన్ని ఎప్పుడూ చావకూడతాడు. కాబట్టి రోగాన్ని, ఇంద్రియాలని, శత్రువుల్ని క్షమించరాదు, శత్రువులు మిగలకుండా చూసుకోవాలి. శత్రుశేషం చాలా ప్రమాదం, ఇది ఒకటి. ఇంకా చిట్ట చివర రుణశేషం. ఓ 10,000 అప్పు తీసుకున్నాడు ఒకడు, 100 రూపాయలు తప్ప తక్కిందంతా తీర్చాడు, 100 కదా అని నచ్చత చేశాడు. ఈ 100 వడ్డీతో మళ్ళీ 10,000 కూర్చుంటుంది, లేని పొంది ప్రమాదం. ఎట్టి పరిస్థితుల్లో 100 కదా నా పొందాలనుకుంటే అది ఇంత అవుతుంది. అందువల్ల రుణం కూడా ఇంత మిగల్చకుండా పూర్తిగా తీర్చేసి ఆ పత్రం చించి వదలు పారేయాలి, లేదా తర్వాత గొంతు చించుకున్నా ఉపయోగం లేదు. అంచేత రుణశేషం కూడా ఉండరాదు. ఇప్పుడే పెడుతున్నాను, అనగా గూఢచారులు అన్నారట, ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి, మీ శత్రువులందరూ మీ గురువు గారు ఆశ్రమంలో దాక్కున్నారండి అన్నారట. వష్ అయితే ఇంకేముందని కొని ఈయన వెంటనే వశిష్ఠుడి దగ్గరికి బయలుదేరాడు. ఇలాగ సగరుడు మళ్ళీ ఆశ్రమంలోకి వస్తున్నాడు, మనం అయిపోతామని భయపడిపోయారు వీడు. వెంటనే సమాగతం బాహుసుతం నిశమ్య మునిర్వశిష్ట శరణాగతాంస్తాన్ త్రాతుంచ శిష్యాభిహితను చకర్తు విచారయామా సతదాక్షణేన. వెంటనే ఈ శత్రువులంతా వశిష్ఠుడి కాళ్ళ మీద పడిపోయి, మీ శిష్యుడు వస్తున్నాడండి బాబోయ్, మళ్ళీ మమ్మల్ని బతకనివ్వడానికి వాడంటే మాకు అడలట్టేసుకుంది, అసలు యుద్ధం అది, వీడి దుంప దగ్గర తలకాయలని సొరకాయలు కోసేట్టు కోసేస్తున్నాడు, మమ్మల్ని రక్షించండి అన్నారట. వెంటనే వశిష్ఠుడు ఏం చేశాడు, మీ గడ్డాలన్నీ తీసేయండి అన్నట. క్షణాల మీద వాళ్ళ గడ్డాలు తీసేసి మీసాలు తీయించేసి గుండు గీయించేసి విభూతి పెట్టేశాడు కొందరికి, శంఖ చక్రాలు వేసి పారేశాడు కొంతమందికి, ఊర్ధపుండ్రాలు అడ్డపుండ్రాలు పెట్టేశాడు, మరికొంతమందికి అమ్మవారి బొట్లు పెట్టేశాడు. మొత్తం మీద శాక్తేయుల్ని అంటే అమ్మవారి భక్తుల్ని కొందరిని, వైష్ణవుల్ని కొందరిని, శైవుల్ని కొందరిని చేసేశాడు, పచ్చి దొరకలు వాళ్ళు. వాళ్ళందరికీ కొందరికి తులసి మాలలు ఇచ్చాడు, కొందరికి రుద్రాక్షలు ఇచ్చాడు, మరికొందరికి స్ఫటిక మాలలు ఇచ్చాడు. వాళ్ళంతా జపాలు పెంచుకున్నారు, మంత్రోపదేశాలు చేసేట, తురకలకు కూడా మంత్రోపదేశం చేయొచ్చు, తప్పు లేదు, వాళ్ళు మారతామంటే. ఇంతలో మహాత్ముడు వచ్చాడు ఈయన సగరుడు. ఎక్కడ శత్రువులను చూస్తే ఆశ్రమంలో ఈయన వచ్చేసరికి ప్రతి వాడు కూడా మంత్రోచ్చారణలు, హరే రామ హరే రామ రామ హరే హరే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటున్న వాళ్ళు కొంతమంది, హిరింకారాసన గర్భితానల శిఖం అంటున్నారు కొంతమంది. ఇదేంటారా శత్రువులు అంటారు, గుడ్డులు ఏమిటి, ఈ బోడిగుళ్ళు ఏమిటి, బొట్లు ఏమిటి, మాలలేమిటి. ఇంతలో ఒకటి చూస్తే ఎక్కడో చూసినట్టు గుర్తొచ్చింది, ఓరు 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 వీడు వీడు కదా హైహయుడు, వీడు జంగుడు, వీడు తాళుడు, గుర్తొచ్చింది. అర్థమైంది ఆయనకి విషయం. వెంటనే గురువు గారికి నమస్కారం చేశాడు. చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నట, భో భో గురో దురాచారాన్, ఈయన కాదు వాళ్ళు, ఏతాన్ రక్షసితాన్ వృథా సర్వథాహం హనిష్యామి మత్పితృః దోహకారకం. ఏమండి మహానుభవ ఋషీశ్వర, ఈ దుర్మార్గులకి, ఈ దురాచారం కలిగిన వాళ్ళకి, ఈ శత్రువులకి మీరు రక్షణ కల్పించారు, భయపెట్టి వీళ్ళకి దీక్షలు ఇచ్చేశారు. వీళ్ళు దీక్షాపరులు, పూర్ణ దీక్షాపరులు పైగా. నిన్నటి దాకా ఒక్కొక్కడు ఓ పుచ్చుకున్నారు, ఇప్పుడు వీళ్ళు దీక్షాపురులా, మా తండ్రికి ద్రోహం చేసి చంపిన ఈ దుర్మార్గులు దీక్షాపురులా, ఈ శత్రువులు చంపి తీరతాను, మీరు అవునన్నా కాదన్నా ఏమంటారు అని కొంచెం ఆగ్రహంతో పలుకుతున్నాడు. గురుదేవ, ఈ శత్రువులను మీరు రక్షించారు, నా తండ్రిని యుద్ధంలో ఆక్రమించి రాజ్యం అంతా స్వీకరించి అడవులు పాలు చేసి అకారణమైన మరణానికి గురి చేసిన ఈ దుర్మార్గుల్ని ఏమైనా చంపి తీరతాను. సాధారణంగా పాపాత్ముల లక్షణం ఏంటంటే సాగితే తమంత గొప్పవాళ్ళు లేరనుకుని పాపాలు చేస్తారు, సాగకపోతే శరణు శరణు అంటారు. బాధంతే ప్రథమం మత్తాహ దుర్జనాహ సకలం జగత్తు తయేవ బలహీనాశ్చేత్ భజంతేత్యంత సాధుతాం. ఉన్మత్తులు మొదట ప్రపంచమంతా పీడిస్తారు, బలహీన దశ వచ్చినప్పుడు మేము సాధువులు అని ఇలాగే వీళ్ళలాగే వేషాలు వేస్తారు. ఈ దుష్టుల యొక్క మాయ విచిత్రం, శక్తి ఉన్నంత వరకు దుర్మార్గపు కార్యక్రమాలకు వినియోగిస్తారు, కొంచెం అవతల వాడు బలవంతుడని తెలుసుకుంటే ఆ దుర్మార్గపు కార్యాలు విడిచిపెట్టి భక్తుల్లా నటిస్తారు. అందుకని తమ హితం కోరుకునేవారు, తెలివైన వాళ్ళు శత్రువుల్ని నమ్మరు. దాసభావంచ శత్రువునాం వారస్త్రీణాంచ సౌహృదం సాధుభావం చ సర్పాణాం శ్రేయస్కామో నవిశ్యసేత్. తెలివైనవాడు, తన మేలు కోరుకునేవాడు, బాగుపడాలనే ఆశ ఉన్నవాడు, శత్రువులు సాధువుల వేషం వేస్తే వాళ్ళని నమ్మడు. వేశ్యల యొక్క సౌహార్ద మంచి భావం నమ్మడు. పాములు సాధువుల్లా నటిస్తూ తిరుగుతూ ఉంటే వాటిని ఏమరిపాటుతో చూచి చివరికి వాటి కాటుకు బలైపోడు. పాములకు పాలు పోయడం, పాముల ఏడ విశ్వాసం ఉంచడం ప్రమాదం. శత్రువుల్ని నమ్మడం కూడా అటువంటిది. ఎవడు పళ్ళు ఇగిలించి ఐశ్వర్యం ఉన్నప్పుడు కండకవరంతో ఇతరుల్ని వేడాకోళం చేస్తాడో ఆ పళ్ళతోటి బాబోయే నేను సామాన్యుడిని, నన్ను రక్షించు అని ఐశ్వర్యం లేనప్పుడు ఇతరుల కాళ్ల మీద పడి శరణు వేడుతూ ఉంటారు. ఇది నీచుల యొక్క లక్షణం. సాగితే తమంత గొప్పవాళ్ళు లేరు, సాగకపోతే బాబోయని పాదాల మీద పడటంలో కూడా అంత గొప్పవాళ్ళు ఉండరు. నేరాలు చెప్పేవాణ్ణి, ఎప్పటికప్పుడు వేషాలు మార్చేవాణ్ణి, బుద్ధిమంతుడు చేరదీయకూడదు. దుర్జనం ప్రణతిం యాంతం మిత్రం కైతవశీలినం దుష్టాం భార్యాంచ విశ్వస్తః మృతయేవ న సంశయగా. ఇంకా చెబుతున్నట్ట, దుష్టుల సాధుభావాన్ని, కాళ్ల మీద పడే ఈ శత్రువుల్ని ఎప్పటికప్పుడు భర్త ఎదురుగుండా కబుర్లు చెప్పి పక్కకు వెళ్లి మోసం చేసే భార్యని, తర్వాత జోదమాడేటటువంటి భర్తని, జోదమాడటం అనే ఒక లక్షణం వచ్చిందంటే వాడు ఎప్పటికప్పుడు మానేస్తానంటాడని మారట్ట, అదొక లక్షణం. వాడు ఏం చేస్తాడో తెలియదు. అటువంటి వాడిని నమ్మి ఏమండి మంగళసూత్రానికి వెలుగు పెట్టించండి అంతా ఇక మంగళసూత్రం రాత్రి. అంచేత జోదమాడేటటువంటి భర్తని నమ్మాడా వాడు చచ్చినట్టే లెక్కేసుకోవచ్చు. ఇటువంటి వాళ్ళ ఎదుట చాలా జాగ్రత్తగా ఉండాలి. సింహం పులి మొదలైనటువంటి క్రూర జంతువులు ఉన్నాయి. ఇవి ఆవుల వేషం వేసుకుని అంటే గోముఖం పెట్టుకొచ్చి మేము మోసం చెయ్యం, మేము హింస చెయ్యం, సాధు జీవులం అని మన దగ్గరకు వస్తే నమ్ముతామా? పులిని సింహాన్ని అంత తేలిగ్గా నమ్మం. అవి హింస విడిచిపెట్టాయంటే నమ్మలేం. అలాగే దుర్మార్గుడైన శత్రువు కూడా హింస విడిచిపెట్టి సాధువునయ్యానంటే వాడిని నమ్మలేం. కాబట్టి ఈ దుర్మార్గులు చంపకపోతే రేపు పొద్దున వీడు మళ్ళీ గొప్పవాళ్ళే ప్రాణం తీస్తారు అనగానే వశిష్ఠుడు నవ్వి, మహారాజా నువ్వు తెలివైన వాడి, ధన్యాత్ముడవు, నిజమే చెప్పావు, ఏం సందేహం లేదు, అయినా నా మాటలు కూడా విను. శత్రువుని ఉపేక్షిస్తే వాడు పంప ముంచుతాడనే విషయం అందరికీ తెలుసున్నదేనా? నేను చెప్పే ఒక విషయం కూడా చెవిని పెట్టు. వీళ్ళని చంపాలంటున్నావు, అసలు వీళ్ళని చంపడానికి వీళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు, ఇంక చచ్చి వీళ్ళ నువ్వు చంపేది ఏమిటి? వీళ్ళల్లో క్రూరభావం, నాస్తికవాదం, పాషండ ధర్మం ఉండేది ఇది వరకు. ఎప్పుడైతే వీళ్ళు గడ్డాలు మేసాలు గొరిగించి తలలు గొరిగించి విభూతి పెట్టుకుని దీక్షాస్వీకారం చేశారో అప్పటితో వాళ్ళ నాస్తిక మార్గం, పాషండ మార్గం, తురకభావం విడిచిపెట్టారు. అది విడిచిపెట్టిన తక్షణం వీళ్ళు సాధువులైపోయారు. పరిపూర్ణంగా మంత్రోపదేశం పొందిన వీళ్ళు ఎప్పుడో చచ్చిన వాళ్లతో సమానం. ఇప్పుడు కొత్త జన్మ వచ్చిందట వీళ్ళకి. పాత జన్మలో వీళ్ళు నువ్వు చెప్పినట్టుగా హైహైలో జంకులో, ఇప్పుడు కొత్త జన్మలో వీళ్ళంతా సాధువులు, వశిష్ఠ శిష్యులు. ఏదో తాత్కాలికంగా మనస్సు మార్చుకోవడం కాదు, నా తపశక్తి వల్ల వీళ్ళ మనస్సులు పూర్తిగా మారాయి. ఎవడి మనస్సులో విరోధభావం, ద్వేషభావం పోతుందో ఇంకా వాడు చచ్చి కొత్త జన్మ ఎత్తిన వాడితో సమానం. వాడే ద్విధుడంటే పాప శరీరం ఇక వీరికి లేదు. దేహస్థు పాప జనిత పూర్వమేవైన సాహత ఆత్మాహ్యభేద్య పూర్ణత్వాత్ శాస్త్రాణామేష నిశ్చయ. వీళ్ళ జన్మ పాపపు జన్మ, అంటే పుట్టుకతో వీళ్ళు వేదాలను తిరస్కరిస్తూ హింసతో జీవిస్తూ శత్రువులు మిత్రులు అనే భేదభావంతో ఉండేటటువంటి ఒక నీచులు వీళ్ళు అలా జన్మించారు. కానీ శాస్త్రాలు ఏమంటున్నాయంటే జన్మ ఎలాంటిదైనా కర్మ వల్ల వాడు గొప్పవాడవచ్చు. ఇంత పూర్వం బెళ్ళలో ఉండే ఆ జన్మ లక్షణం కర్మ లక్షణం అన్నీ పోయి ఇప్పుడు నూతనంగా వీళ్ళు వేద మంత్రాల దీక్ష తీసుకున్నారు. పరమ సాధు భావంతో నా దగ్గర చేరారు. అంచేత శాస్త్రములు చెప్పినట్లుగా ఎవడు పూర్ణ దీక్షాపురుడో వాడు ధర్మాత్ముడు, వాడు నాతో సమానం. ఇంకా వాడిని నువ్వు చంపకూడదు. ఎప్పుడో చచ్చిపోయి కొత్త జన్మ ఎత్తిన వీళ్ళని చంపడం చచ్చిన పాముని చంపడం వంటివి కర్మ వల్లే రాణి పండితుడవుతాడు, కర్మాచరణ వల్లే రాణి పూజార్హుడవుతాడు, కర్మాచరణ వల్లే శత్రువు అవుతాడు, కర్మాచరణ వల్లే మిత్రుడు అవుతాడు. మంచి పనులు చేసేవాళ్ళని అంత పూర్వం దుర్మార్గులైనప్పటికీ ఈ క్షణం నుంచి మంచి చేస్తున్నాడు కనుక ఇక వీడు శత్రువు కాదు లోకానికి అని గుర్తిస్తేనే వాడు రాజు అవుతాడు. ఈ ఆత్మని నువ్వు చంపలేవు. ఒకవేళ వీళ్ళ శరీరాలను చంపినా ఆత్మ శత్రువు కాదు, చంపడానికి నీ వల్ల కాదు, అగ్నిహోత్రం దానిని తగలబెట్టలేదు. నీ అస్త్రశస్త్రాల వల్ల ఈ శరీరాలు పోవచ్చు, లోపల ఉండే ప్రాణికి మాత్రం చావులేదు. అన్నిటికీ మనం నిమిత్త మాత్రం దైవాధీనం ఈ జగత్తంతా, సమస్తం దైవాధీనం. ఆత్మా శుద్ధోపి దేహస్థో దేహీతి ప్రోచ్యతే బుధైః. ఈ శరీరంలో మాట్లాడుతూ భోజనం చేస్తూ కదులుతూ ఇతరుల చేత మంచి చెడు అనిపించుకునే పనులు చేస్తున్నది ఎవరు? శరీరం ఏం చేయడంలా, శరీరంలో ఉండే ఆత్మ చేస్తుంది. కానీ అజ్ఞానం ఏమనుకుంటున్నాడు, ఆత్మ మీద ద్వేషభావం వహించడు, ఆత్మ ప్రవేశించిన శరీరం మీద ద్వేషభావం వహిస్తాడు. అందుకే వాడిని చంపాలనుకోవడం, ఎందుకు చంపాలనుకుంటున్నాం మనం? మనందరికీ తెలుసు చచ్చేది ఎవడు అంటే లోపల ఉండే ఆత్మ చావదు, దానికి నాశనం లేదు, శరీరం పోతుంది. కానీ శరీరం మీద ద్వేషం వహిస్తున్నాడు. ఈ శరీరం ఉన్నంత వరకే ఈ శరీరంతో సంపర్కం, శరీరం పోయిన తర్వాత ఏమీ లేదనేటటువంటి జ్ఞానం కలిగి ఉన్నవాడికి ఏ మనిషితోటి శత్రుత్వం ఉండదు. ఇంతవరకు ఈ కర్మలు చేసిన వీళ్ళ శరీరం ఆత్మశుద్ధి వల్ల కొత్త శరీరాన్ని ధరించింది. అటువంటి వీళ్ళని ఇక నువ్వు చంపద్దు. ఆ జ్ఞానం కలిగి ఉండు, నువ్వు మహాత్ముడు అవుతావు అనగానే వెంటనే ఆయన ఆలోచించాడు, నిజమే, వీళ్ళని నేను శత్రువులు అనుకున్నాను. శత్రువులు ఎవరు? వీళ్ళ శరీరమా, ఈ శరీరంలో ఉండే ఆత్మ. ఆత్మే శత్రువు అయితే ఆత్మని నేను ఎలాగో చంపలేను, అది వాడు ఉంటుంది రేపొద్దున మరియు కొత్త శరీరం ధరిస్తుంది. శరీరం శత్రువు అనుకుందామా, ఈ శరీరం చచ్చిన తర్వాత ఇంకా ఉపయోగం ఏమున్నది? అది నాకింత పూర్వం కాని ఇప్పుడు కాని కేవలం శరీరంతో ఎవడు ఏమీ చేయలేడు, కాబట్టి ఇదంతా ప్రారంభ కర్మ. కర్మవశాత్తు జన్మించారు వీళ్ళు, కర్మవశాత్తు శత్రుత్వం కలిగింది, కర్మవశాత్తు వీళ్ళు మళ్ళీ ఇక్కడ ఈ గురువు దగ్గర చేరారు. ఆ ప్రారంభ కర్మ వీళ్ళని జ్ఞానుల్ని చేసింది. కాబట్టి అన్నిటికీ జగత్తంతా కర్మ అధీనము, కర్మ దైవాధీనము. ఈ జ్ఞానం కలిగిన నేను వీళ్ళని చంపడం ఎందుకు అనుకుని మౌనం వహించాడు. ఆయనకి శాంతి కలిగింది. ఎప్పుడైతే శిష్యుడు శాంతముద్ర వహించాడో జ్ఞాని అయ్యాడో గురువుగారు సంతోషించాడు, స్నేహంగా ప్రేమగా శిష్యుణ్ణి నిమిరాడు. శిష్య నీకు జ్ఞానం వచ్చింది, భౌతిక శరీరం మీద ద్వేషం పోయింది, ఆత్మ ఈ సృష్టిలో చంపడానికి వీలు కాని వస్తువు అని నీకు తెలిసింది, అందుకే వీళ్ల మీద ఉండే ద్వేషం నీకు పోయింది, ఇక నువ్వు రాజ్యాభిషేకానికి అర్హుడవన్నట్ట. ఇంతవరకు నువ్వు రాజ్యాభిషేకానికి అర్హుడవు కావు, కానీ ఆత్మజ్ఞానం ఎప్పుడైతే నీకు వచ్చిందో ఇక నీకు పట్టాభిషేకం చేయొచ్చు నడు అని స్వయంగా వెళ్ళి రాజ్యాభిషేకం కృతవాన్ మునిభిః సహ సువ్రతైః, స్వయంగా రాజ్యాభిషేకం చేశాడు. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, ఎవడు ప్రతి ప్రాణిలో ఉండేటటువంటి భగవంతుని అర్థం చేసుకుంటాడో, శరీరాల మీద ద్వేషం విడిచిపెడతాడో, శరీరం కాదు శరీరంలో ఉండే ఆత్మకి చావు లేదు, ఈ శరీరాన్ని తాత్కాలికంగా నిలబెడుతున్నది ఆత్మ, ఇవాళ ఉండి రేపు రాలిపోయేది దేహం, అంచేత ఈ దేవుల మీద ద్వేషం ఉండరాదు అనే జ్ఞానం కలిగి ఉంటాడో వాడే పట్టాభిషేకానికి అర్హుడు, వాడే రాజు అవుతాడట. ఇవాళ ఆ జ్ఞానం లేని ప్రతివాడు మనకి రాజు అయిపోతున్నాడు కంటే దేశం ఇలా తగులేడేది. పూర్వం మహారాజు అవ్వాలంటే అది ప్రాథమిక అర్హతట, జ్ఞానం కలిగి ఉండాలట. అటువంటి జ్ఞానం కలిగిన మహాత్ముణ్ణి ఆ సగరుణ్ణి వశిష్ఠుడు పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఆ తర్వాత ఇద్దరు మంచి కన్యకలను తీసుకొచ్చి పెళ్లి కూడా ఆయనే చేశాడట గురువు గారు. అబ్బాయి నువ్వు జ్ఞాని అయ్యావు, ఈ సామ్రాజ్యాన్ని పాలించు, దీంతో పాటు నీకు మంచి వంశాభివృద్ధి కలగడానికి యజ్ఞం చేయాలంటే భార్య ఉండాలి, అటువంటి నీకు భార్యల్ని మంచి వాళ్ళని నేర్పెట్టాను అని భార్యాద్వయం చెత్తస్యాసీత్ కేశిని సుమతిస్తత. కేశిని సుమతి అనే ఇద్దరు కన్యకలను పట్టుకొచ్చి వశిష్ఠుడు ఆయనకి వివాహం చేశాడు. విదర్భరాజు కాశ్యపుడు ఉండేవాడు, ఆయన పిల్లలు వాళ్ళు. విదర్భరాజు గారి కూతురే వైదర్భి, అంటే మన రుక్మిణీదేవి విదర్భరాజు కూతురే, ఆ వంశం ఆవిడే. అలాగే దమయంతి, నలదమయంతుల్లో దమయంతి కూడా విదర్భరాజు గారి కూతురే. ఈ కేశిని సుమతి అని సగరుడి భార్య కూడా, భార్యలిద్దరూ కూడా ఆ విదర్భరాజు కూతుర్లే. విదర్భ మహారాష్ట్రలో ఉందన్నమాట. ఇప్పుడు అటువంటి ఆ కశ్యపుని కుమార్తెలు విదర్భరాజు కుమార్తెల్ని కేశిని సుమతి అనే వాళ్ళని పెళ్లి చేశాడు సగరుడి. వాళ్ళిద్దరూ పతివ్రతలై భర్తను సేవిస్తూ ఉండేవారు. రాజు బలవంతుడు, అతని భార్యలు గొప్పవాళ్ళు. రాజుకి బలమున్నది, ధర్మం ఉన్నది, గుణం ఉన్నది, గురువు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాలించే లక్షణం ఉంది కాబట్టేగా ఆయన మాట విని ఆశ్రమంలో ఉన్న శత్రువుల్ని శత్రువులుగా భావించడం మానేశాడు. అందువల్ల వశిష్ఠుడు, నాయన ఇక నేను దగ్గర లేకపోయినా నువ్వు సుఖంగా రాజ్యం పాలించగలవు, నేను ఇక్కడ ఎంతవరకు ఉండాలి, నీలో ధర్మం తప్పినా, తెలివితేటలు తగ్గినా, బలం తగ్గినా, నీ భార్యలు సక్రమంగా లేకపోయినా, నీకేదైనా కష్టం ఉన్నా నా సాయం కావాలి, ఇప్పుడు నీకే కష్టం లేదు, అన్నిటా నువ్వు ఆరితీరావు, ఇక నేను అడవికెళ్ళి తపస్సు చేసుకుంటాను, అవసరమైతే గురువు గారు అని తలుచుకో, నేను వచ్చేసి వాళ్తా, నీ కష్టం తొలగిస్తాను అని రాజుగారికి లత చెప్పి వనాదాగత్య రాజానం సగర చక్రవర్తి రాజ్యం చేస్తున్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఔర్వ మహర్షి నా ఆశ్రమం నుంచి వెళ్ళాడు శిష్యుడు, మళ్ళీ తిరిగి రాలేదు, అసలు తన శత్రువుని జయించాడా లేదా అని దివ్య దృష్టితో చూశాడు. శత్రువుని జయించడం, వశిష్ఠుడు అంతటి వాడు పట్టాభిషేకం చేయడం, పెళ్ళవడం అన్నీ తెలుసుకుని ఆనందంగా వచ్చాట. ఏ ఇంతకాలం నా దగ్గర పెరిగావు, పెళ్లికి కూడా ఇన్విటేషన్ ఇవ్వలేదని ఆగ్రహించలేదు. మహాత్ములు ఆగ్రహించరు. సాధారణంగా లోకంలో కొంతమంది పాడి తప్పి పిలవకపోయినా ఉత్తముల లక్షణం అది, వాడు పిలిస్తే ఎంత పిలవకపోతే ఎంత వాడే. అందుకని ఆయనంతా ఆయనే వచ్చాట, వాత్సల్యం కలిగి వచ్చి, నాయన నేను నీకు ఒక ఉపకారం చేయాలనుకుంటున్నాను, అదేమిటంటే నీకు మంచి సంతానం కలగాలి, ఆ సంతానం కలగాలంటే భార్గవ మంత్ర విద్దు, భార్గవ మంత్రములు తెలిసినటువంటి వాడే ఆ సంతానాన్ని ఇస్తాడు, ఆ మంత్రాలు నాకు వచ్చు అని భార్గవ మంత్రాలను బాగా పఠించి ఆ తర్వాత ఆ భార్యలిద్దరిని పిలిపించాడు. పిలిపించి నా మంత్రశక్తితో మీకు సంతానం కలిగేటట్లుగా వరం ఇస్తున్నాను, కానీ ఇక్కడ ఒక చిన్న మెలికి ఉందన్నట్ట. ఏంటండి బాబు అన్నారు వాళ్ళిద్దరు దండం పెట్టి. కేశినీం సుమతిం చైవ యదమాహ ప్రహర్షయన్, ఆనందంగా అన్నాడు ఆ ఋషీశ్వరుడు ఆ కేశినిని సుమతిని పిలిపించి. ఏమిటి అంటే మీకు వరాలు ఇస్తా, పిల్లలు పుడతారు, మీరు కోరుకోవడాన్ని బట్టి ఉంటుంది. ఏకా వంశధరం చైకం అన్యా షడయుతాని చ అపత్యార్థం మహాభాగే వృణుతాంచ యథేప్సితం. మీలో ఎవరికి ఇష్టమైతే ఆ కోరిక కోరుకోండి. అదేమిటంటే నా భార్గవ మంత్రాల వల్ల ఒక ఆవిడికి వంశాన్ని నిలబెట్టే గొప్ప కొడుకు పుడతాడు, మరొకళ్ళకి 60,000 మంది పుడతారు. షట్ అయుతం, అయుతం అంటే 10, 6 పదులు 60,000 మంది పుడతారు. మీ ఇష్టం, వంశాన్ని నిలబెట్టే ఒకడు కావాలా 60,000 మంది కావాలా, ఆలోచించుకోండి. ఈ మాటలు ఇద్దరు విన్నారు. అందులో కేసినందుట గురువు గారు ఒక్కడైనా పర్వాలేదు, వంశం నిలబెట్టే కొడుకును ఒకటి ఇవ్వండి నాకు అన్నది కేసిని. సుమతి అన్నది ఇంకేముందండి మిగతా 60,000 నాకు ఇచ్చేయండి అందుట. ఏముండో మరి 60,000 మందిని కనడం అంటే మాటలు కాదు అని చేత ఆ శక్తి కూడా మీరేమండి అందుట. నీకేం పర్వాలేదమ్మా, 60,000 మందిని కన్నా నువ్వు కన్యాముడిలాగా తగతగా మెరిసిపోతావు, దేహశక్తి ఇస్తానని, అది నా మంత్రం, నా తపశ్శక్తి అన్నాడు. వెంటనే సుమతి 60,000 మందిని ఒప్పుకున్నది. సరే, ఆ వరప్రభావం వల్ల కేసిని అన్న వాడికి ఒక కొడుకు పుట్టాడు. వాడికి అసమంజసుడు అని పేరు పెట్టాడు. ఆ రెండోవాడికి సుమతికి 60,000 మంది కొడుకులు పుట్టారు. ఓ అరు బాబు, ఒక్కొక్కడు ఎలా ఉన్నారంటే భూమండలం అంతా చేత్తో బంతి ఆడుకోవడానికి ఎత్తేయగలరట, అంత బలశాలురట వాడు. అందులో ఈ కేసినికి పుట్టినటువంటి అసమంజసుడు వరస అయోధ్యలో ఉన్న గల వారల తెచ్చి అయోధ్యలో ఉండే చిన్నపిల్లలందరినీ తీసుకొచ్చేవాటి వాడు. తీసుకొచ్చి ఒక్కొక్కడిని జుట్టు పుచ్చుకోవడం, సరయూ నదిలోకి విసిరేయటం, ఇలా పిల్లలందరినీ విసిరేస్తున్నాడు. దాంతో ఊళ్ళో వాళ్ళందరూ గుండెలు బాదుకుని ఏడ్చేశారట, మహారాజా మహారాజా సగర చక్రవర్తి తాతగారి లక్షణాలు వచ్చేమో వీడికి, దుర్మార్గుడికి. పిల్లలందరినీ తీసుకెళ్లి సరయూలో వేసేస్తున్నాడు అని రాజుగారి దగ్గర మొరట్టుకున్నారు. రాజుగారికి బాధ కలిగిందట, ఏం కేసిని ఈ దిక్కుమాల వాడిని ఏ నక్షత్రంలో కన్నామన్నట. అదేమోనండి, వంశం నిలబెట్టే గొప్ప కొడుకు పుడతాడన్నాడు, మరి గురువుగారు ఔరువుడు, వీడు పుట్టాడు ఏమిటండి దిక్కుమాల వాడు, పిల్లలందరినీ తీసుకెళ్లి అందులో పారేస్తున్నాడు అంది ఆవిడ. అక్కడే మెలికి ఉంది, వంశం నిలబెట్టేవాడు అన్నాడు కాని పుట్టేవాడు గొప్ప అడుగుతాడు నేనేం చెప్పలా. ఈ అసమంజసుడికి ఒక కొడుకు పుట్టాడట, వాడు వంశమంతుడట, వాడు పరమ వినయంతో ఉండేవాడట, ధర్మశాస్త్రాలు తెలిసిన వాడట, వాడు గొప్పవాడు, అంటే వంశం నిలబెట్టేవాడు అన్నమాట వాడు. ఈ అసమంజసుడు తండ్రి పిలిచి, ఏరా పిల్లల్ని తీసుకెళ్లి నదిలో వేస్తున్నాడు అంటే నవ్వి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఈసారి వేస్తే జాగ్రత్త అంటే మళ్ళీ వేశాడట, 3 సార్లు హెచ్చరించి 4వ సారి ఒళ్ళు మండింది. ఒరే వీడ అండి, రాజ్య బహిష్కరణ శిక్ష విధిస్తున్నా, నా రాజ్యం వదిలిపోమ్మన్నట్ట. నాన్న నాకు అదే కావాలి నాన్న అని అప్పటికి 7 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం అయోధ్యలో ఉండే పిల్లలందరినీ తీసుకెళ్లి సముద్రంలో పారేశాడు. చూసారా, వాళ్ళందరిని ఉష్యు అని మళ్ళీ తీసుకొచ్చేసాడ. వీడి దొంపదగా వీడికి మహాయోగ శక్తి. అప్పుడు అందరూ తెల్లబోయారు, ఇదేమిటని, నేను పూర్వజన్మలో భ్రష్ట యోగిని, భ్రష్టుడైన యోగి అయితే మంచి ఐశ్వర్యవంతుడైన మహారాజు ఇంట్లో అయినా పుడతాడు, లేదా మహాకవి జన్మ అయినా ఎత్తుతాడు. అది యోగి యొక్క లక్షణం. నేను అలాంటి యోగిని, చిన్న పొరపాటు వల్ల యోగిత్వంలో భ్రష్టుండయి మళ్ళీ జన్మెత్తవలసి వచ్చింది కర్మకారి. ఈ రాజ్యం నాకు ఇష్టం లేదు, నేను బాగుంటే నువ్వేం చేస్తావు, పట్టాభిషేకం చేస్తావు, నాకు అడవికి వెళ్ళి తపస్సు చేసుకోవాలి, అందుకని వీళ్ళందరినీ సముద్రంలోనూ నదుల్లో పారేశా, నీకు ఒడ్డుబడి రాజ్య బహిష్కరణ అన్నావు, అందుకని వీళ్ళని మళ్ళీ నీకు అప్పగించాను, నువ్వు అన్న ప్రకారం నేను రాజ్యం విడిచిపోతున్నానని హిమాలయ పర్వతంలో అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకున్నట్ట. అందుకని బహిష్కరణ శిక్షకు గురవ్వడం కోసం కావాలని పనిచేశాడు. మహాయోగి గనక ఎప్పుడూ చచ్చిన వాళ్ళని మళ్ళీ బతికించాడు. పైగా ఎలాగట, 7 ఏళ్ల క్రితం పడినప్పుడు ఆ పిల్లవాడి ముక్కు కన్ను కాలు కీలు ఎలా ఉన్నాయో అవే మార్పు లేవు, ఫ్రిడ్జ్లో పెట్టిన వస్తువు మార్పు లేకుండా ఉన్నట్టు. ఇంకా ఫ్రిడ్జ్లో వస్తువైనా కాస్త మాగిపోయి కుళ్ళిపోతున్నామో గాని ఈ పిల్లలు మాత్రం యథాతథంగా ఉన్నారట. అలా తీసుకొచ్చి అప్పగించి వెళ్ళిపోయాడు. సరే పోన్లే, నా కొడుకు గొప్పవాడు దుర్మార్గుడు కాదని కొంచెం ఆనందం కలిగింది. ఈ కొడుకు చిన్నప్పుడు పిల్లల్ని నదిలో వేయడం ఇవి చూశారు మిగతా 60,000 మంది. వీళ్ళకి 60,000 మందికి దుష్ట లక్షణాలు వచ్చాయట. పెద్దాన్ని చూసి వీళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు ఏం చేశారు, లోకోపద్రవకారిణ అనుష్ఠానవతాం నిత్యమంతరాయా భవంతితే. వాళ్ళకి విష్ణుమూర్తి మీద ద్వేషం పట్టుకుందిట. చూడండి కర్మయోగం, ఎవరైనా తపస్సు చేసుకుంటూ ఉంటే వాళ్ళ నెత్తి మీద ఒడిగొట్టి జపమాలు లాగేయడం, దండాలు విరగొట్టడం, కమండాలు ఢామరు పగలగొట్టడం, ఇలాగా వ్రతం చేసే వాళ్ళని తపస్సు చేసే వాళ్ళని పట్టి పీడించడం మొదలుపెట్టారు. ఘోరమైన లక్షణాలు వచ్చేవాళ్ళకి లోకానికి ఉపద్రవాలు చేయడం మొదలుపెట్టారు. హతాని యాని యజ్ఞేషు హవీంషి విధివత్ విజయీ బుభుజే తాని సర్వాణి నిరాకృత్య దేవౌకసః. దేవతల కోసం యజ్ఞం చేస్తున్నప్పుడు వెళ్ళి ఇంద్రాయ స్వాహ అని ఇంద్రుడికి యజ్ఞంలో పోస్తుంటే హవిష్యు ఆగు అని వీళ్ళు తాగేయడం మొదలెట్టారట. పాయసం పిండి వంటలు చేసి మంచి మంచి పాయసాలు ఉపవాసాలు చేసి నియమ చక్కగా నివేదన కోసం సిద్ధం చేసి గుళ్ళో పెట్టేవారట ఆడవాళ్ళు. కిస్మిస్, జీడిపప్పులు, ద్రాక్ష, బాదం, ఇంకా గట్ర సమస్తం వేసి కుమ్మకుమ్మలాడిపోతున్న పాయసం, మళ్ళీ అన్నం వండేటప్పుడు నీళ్లు పోసి వండడం కాదు పాలతో వండేవారట. అసలు పాయసం పాలతో వండాలి. ఓ చెంబెడు నీళ్లు పోసి ఆఖరి నన్ను పాలు పోసేది పాయసం అంటే రాయాసం తినేవాడి. చక్కగా పాలతోటి చిక్కగా వండి నివేదన చేస్తే నివేదన చేసే టైంకి వచ్చి వీళ్ళు తినేయడం మొదలెట్టారు. దేవతలకి నివేదన లేదు, మాకే నివేదన, ప్రసాదాలు కాదు. వీళ్ళు అసాధుభావంతో ఆ ప్రసాదాలు నివేదన చేయకుండా తినడం మొదలు పెట్టారు. ఒక్కొక్కప్పుడు స్వర్గానికి కూడా వీళ్ళు దండయాత్రకి వెళ్ళేవారట. స్వర్గాద ఆహృత్య సతతం రంభాద్య దేవయోషిత భజంతి సాగరాస్తావై కచగ్రహ బలాత్కృతాః. స్వర్గానికి వెళ్లి రంభాది అప్సరసల్ని చుట్టుముట్టి ఈడ్చుకొచ్చి బలవంతంగా నాట్యం చేయించేవారు వీళ్ళు. పారిజాతాది వృక్షాణం పుష్పాణ ఆకృత్యతే కళాహ. స్వర్గంలో పారిజాతం వంటి వృక్షాలు కూడా భూలోకానికి తీసుకొచ్చేసేవారు ఆ పాపాత్ములు. అంతేకాదు అలంకారం చేసుకుని ఆ అలంకార పారిజాత పుష్పాలు అంటే కల్పవృక్షం పువ్వులు ఎంతో గొప్పవి, అవి అలంకరించుకుని మద్యపాన పరాయణగా తాగడం మొదలెట్టారట దుర్మార్గుడు. ఇక ఒక రకం కాదు, వాళ్ళకి లేని వ్యసనం లేదు. తండ్రి ఎంత జ్ఞానో వీళ్ళంత అసద్దురుత్వంతో వెళ్ళారు ఈ 60,000 మంది. ఏ తద్దృష్ట్వా అతి దుఃఖార్త దేవ ఇంద్రపురోగమాగా విచారం పరమంచక్రుః ఏతేషాం నాశయేతవే. ఇంద్రాది దేవతలందరూ దుఃఖంతో గిలగిల్లాడిపోయారు, ఏడ్చారు. ఏమిటి 60,000 మంది నాశనం చేస్తున్నారు స్వర్గాన్ని అనుకుని గిలగిల్లాడి అందరికీ దిక్కెవరిగా విష్ణుమూర్తి. అందుకని వెంటనే విష్ణువు కోసం ఆకాశానికి వెళ్ళారట. ఆ సమయంలో విష్ణుమూర్తి ఆకాశంలో స్వర్గలోకంలో ఎక్కడా కనపడలా. వైకుంఠానికి వెళ్ళారు, వైకుంఠం శూన్యం. అప్పుడు ఆలోచిస్తే నిశ్చిత్య విబుధ సర్వే పాతాళాంతరగోవరం. పాతాళంలో ఉన్నాడు విష్ణు అని తెలిసింది. పాతాళంలో ఎక్కడున్నాడు, 2 రూపాల్లో ఉన్నట్ట. ఒక రూపమేమో గదాధారి అయి పాతాళంలో రాక్షసుల్ని ధ్వంసం చేస్తోంది, మరొకటి కపిల మహర్షి, కపిలుడు విష్ణువు యొక్క అవతారం. కపిలం దేవదేవేశం యయుహు ప్రచల్న రూపిణః. కపిల మహర్షి దేవదేవుడు, ఆయన ప్రచ్ఛన్న రూపంలో ఉన్నాడు. విష్ణువు యొక్క 22 అవతారాల్లో ఒక అవతారం అటువంటి కపిల మహర్షి ఉన్నాడు. నల్లగా ఉంటాడు ఆయన, అందుకని కపిలుడు అన్నారు. కపిల శబ్దానికి నలుపు అని అర్థం. ఆవులలో నల్లని ఆవు ఎంత గొప్పదో అందుకే కపిల గోవు ఎంత గొప్పదో, మహర్షి కపిలుడు కూడా అంత గొప్పవాడు విష్ణు అవతారాల్లో. ఆయన దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడ్డారు అందరూ కూడా. హే గోపాలక హే కృపాచలనిధే హే సింధు కన్యాపతే, ఓ గోపాలక, ఓ సింధు కన్యాపతి లక్ష్మీ వల్లభ, నీకు నమస్కారం. ఆయన పాదాల మీద పడి ఈ విధంగా వాళ్ళు దేవతలు నమస్తే యోగినే తుభ్యం సాంఖ్య యోగతరాయ చ నరరూప ప్రతిచ్ఛన్న విష్ణవే జిష్ణవే నమః. ఓ యోగీశ్వర, సాంఖ్య యోగాన్ని లోకంలో వ్యాపింపచేసిన పరమాత్మ నారాయణ, నరుడు రూపంలో పాతాళంలో కఠోర తపో నిష్ఠా గరిష్ఠుడవై ఉన్న మునివరిష్ఠ, నీకు నమస్కారం. జయం తప్ప అపజయం ఎరగవు నీవు, అందువల్ల నిన్ను జిష్ణువు అన్నారు. అటువంటి నీకు నమస్కారం. నమః పరేశ భక్తాయ లోకానుగ్రహ హేతవే సంసారారణ్యదావాగ్నే ధర్మ పాలన సేతవే మగతే వీతరాగాయ తుభ్యం భూయో నమో నమః. మహాత్మ, పరాత్పర భక్తులు ఒక్కసారి స్వామి అని ధ్యానం చేస్తే ఏమీ అని దగ్గరకు వచ్చి వారి కోరిన కోరికలు తీర్చే నీకు నమస్కారం. లోకానికి అనుగ్రహం ఇవ్వడానికి, లోకాలను రక్షించడానికి మహర్షి రూపంలో అవతరించావు. సంసారం ఒక అడవి అయితే ఈ అడవిని తగలబెట్టే దావాగ్ని నీవు, అటువంటి నీకు నమస్కారం. ధర్మాన్ని పాలించాలంటే నీవే దిక్కు. అసలు నీకు రాగద్వేషాలు లేవు. వాళ్ళు శత్రువులు వీళ్ళు మిత్రులు అనేటటువంటి వాటికి అతీతంగా ఉంటావు. అటువంటి నీకు పదే పదే నమస్కారం. సగరపుత్రులు 60,000 మంది దుష్టులై లోక కంటకులై మమ్మల్ని పీడిస్తున్నారు. మేము శరణు శరణను నీ దగ్గరకు వచ్చాం దీనులమై, మమ్మల్ని రక్షించవయ్యా. వెంటనే కపిలుడు అన్నట్ట, నాయనలారా, ఆ మూర్ఖులకి నాశనం వచ్చి ఇలా ఏడిపిస్తున్నారు మిమ్మల్ని. ఎవడు లోకాలని పీడిస్తాడు? ఎవడు తపస్సు చేసే వాళ్ళ దగ్గర ఉండే వస్తువుల్ని బాధ పెట్టి విరగ్గొట్టి పాడు చేస్తాడు? ఎవడు జ్ఞానుల్ని గురువుల్ని పండితుల్ని ధిక్కరిస్తాడు? అంటే ఆత్మ నాశనమిచ్చతి, తన నాశనం కోరుకునేవాడు ఈ పని చేస్తాడు. కీర్తి, బలం, ధనం, ఆయువు ఇవి నాశనం అయిపోవాలని కోరుకున్నవాడు మహాత్ముల్ని పీడించాలి. దేవతలారా, నిరపరాధుల్ని పీడిస్తున్న వాళ్ళకి పోయే కాలం దగ్గర పడింది. ఇంక నువ్వు మీరు వారి గురించి ఆలోచించకండి. వాళ్ళని ఎవరూ చంపకర్లా, తమ కర్మ ఫలితం వల్ల తామే నశించిపోతారు. ఒకళ్ళు చంపాలా, కర్మ ఫలితమే వాళ్ళని అణిచివేస్తుంది. ఎవడు అదృష్టవంతుడు, పూజ్యులైనటువంటి పండితుల్ని ప్రేమగా మాటలతో గౌరవించాలి, నమస్కారాలు చేయాలి, వాళ్ళ ఆశీస్సులు స్వీకరించాలి. ఆ ఆశీస్సులు ఐశ్వర్యాన్ని, కీర్తిని, అధికారాన్ని పెంచుతాయి. ధిక్కారం ఐశ్వర్యాన్ని, బలాన్ని, కీర్తిని నాశనం చేస్తాయి. శంకించకండి, వాళ్ళకి వినష్టం తప్పదు. ఈ సగరపుత్రులు తొందరలో నశించిపోతారు అనగానే అమ్మయ్య అనుకున్నారు, ఆనందంగా తమ దారిని తాము వెళ్ళిపోయారు. ఈలోపు అక్కడ వశిష్ఠ మహర్షి సగరుణ్ణి పిలిచి, సగర చక్రవర్తి, మంచి యజ్ఞాలు చెయ్యి, ధర్మాత్ముడవు, అశ్వమేధ యాగాలు చెయ్యి అనగానే వెంటనే సగరుడు తన ఇద్దరు భార్యలతో పాటు అశ్వమేధ యాగాలు చేశాట. 99 అశ్వమేధ యాగాలు చేశాట. ఇంకొక అశ్వమేధ యాగం కూడా చేసేస్తే 100 పూర్తి అయితే ఇంద్ర పదవి గరుడు అవుతాడు వాడు. అంత తేలిక పూర్తవుతుందండి అది, ఇంద్రుడు పూర్తవనిస్తాడా? ఎవ్వండి 100 అశ్వమేధ యాగాలు చేయనివాడు. ఆయన చేస్తే కాంపిటీషన్, నిజేత రేపు పొద్దున్న 100 అశ్వమేధ యాగాలు చేసిన వాడు ఇంద్ర పదవి పొందాడు, ఇంకోడు కూడా 100 చేస్తే తనకి వాడికి కాంపిటీషన్. అప్పుడు స్పీకర్ వచ్చి వాడు ఓటు వినియోగించాలి, లేనిపోను గొడవ. ఆ స్పీకర్ విష్ణుమూర్తి ఎవరికేసి వినియోగిస్తాడో లేనిపోను గొడవ. అందుకని ఆయన ఏం చేశాట, ఈ 100వ యాగం చెయ్యబోతున్నటువంటి సగర చక్రవర్తి మీద ఒక అన్ను వేసి పెట్టాడు. చక్కగా యాగాస్యాన్ని అలంకరించారు. 60,000 మంది కొడుకుల్ని, ఇవరే మీరు వెళ్ళండి రా గుర్రం వెనక, అతను మీరుండగా ఎవడసిన గుర్రం తోలికిరాడు అనగానే వాళ్ళు దాన్ని తోలుకెడుతున్నారు. ఇంతలో మన ఇంద్రుడు అర్ధరాత్రి వాళ్ళ రహస్యంగా వచ్చాట. దాన్ని తీసుకుపోయి పాతాళ లోకంలో కపిల మహర్షి కళ్ళు మూసుకు తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ పక్కనే ఉండే స్తంభానికి కట్టిపోయాడు. మాట్లాడమన్నాడు, గూఢ విగ్రహ శక్రేణ హృతమస్యంతు సాగరాహ అన్వేష్టుం వస్తుల్లోకాన్ పూరాదీంస్తే సువిస్మితాః అదృష్ట సప్తయస్తే చ పాతాళం గంతుముచ్యతాః చక్షుర్మహీతలం చక్షుర్మహీతలం సర్వమేకైకో యోజనం పృథక్. ఎప్పుడైతే ఇంద్రుడు మాట్లాడకుండా రహస్యంగా ఈ గుర్రాన్ని కపిల మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంగణంలో కట్టేసి తన దారి పోయాడో, వీళ్ళు భూలోకం అంతా వెతికారు, ఏది గుర్రం ఎక్కడ గుర్రం అని. ఆ వెర్రాళ్ళకి గుర్రం ఎక్కడా కనపడలేదు భూలోకంలో, పాతాళానికి పోదాం అనుకున్నారట. భూమి చుట్టూతో ఒక్కొక్కడు ఒక్కొక్క యోజన చొప్పున తవ్వి వారేశారట. వీళ్ళ 60,000 మంది తెగ తవ్వేసి మట్టి తీసి భూమి మీద పోసారు. భూమి ఎత్తైపోయింది, మొత్తం పాతాళం వరకు గొయ్యి ఏర్పడిపోయింది. అప్పుడు సముద్రుడు అంత పూర్వం మన తమ్మిలేరులాగా చిన్నగా ఉండేవాడు, ఈ ఖాళీలోకి వాడు వచ్చి దూరాడు, అందుకే సముద్రం పెరిగిపోయింది. సముద్రుడికి వీళ్ళు తవ్వేసిన గ్యాప్ ఆక్రమించుకోవడానికి అవకాశం ఇచ్చింది. దాంతో సముద్రం మూడొంతులు అయిపోయింది, భూమి ఒక వంతు అయిపోయింది. వాళ్ళు అలా తవ్వేశారు. ఆ తర్వాత వాళ్ళు పాతాళానికి వెళ్ళారు. అప్పటి నుంచి సముద్రానికి సాగరం అని పేరు వచ్చింది. సగరుడి యొక్క కొడుకుల వల్ల సముద్రుడికి వృద్ధి వచ్చిందిగా మరి, అందువల్ల సాగరం అని పేరు వచ్చింది. వీళ్ళు మదోన్మత్తులు పాతాళానికి వెళ్ళి చూశారు. చూస్తే అక్కడేముంది వెతక్క, ఎదురుగుండా కనిపించాడు కపిల మహర్షి. కోటి సూర్య సమప్రభం కపిలం ధ్యాన నిరతం వాచినంచతదంతికే తతసర్వేతు సంరప్తా మునిం దృష్ట్వాతి వేగతగా హంతు ఉద్యుక్త మనసో విద్రవంత సమాసదన్. ఆ పాతాళానికి వెళ్ళి అక్కడ ఒకనొక ప్రదేశంలో కోటి సూర్యుల కాంతితో ధగద్ధగాయమానుడై వెలుగొందుతూ ఉన్న కపిల మహర్షిని చూశారు. ధ్యాన నిష్టలో ఉన్నాడు, కళ్ళు మూసుకుని ఉన్నాడు, జపమాల చేతిలో ఉన్నది. అటువంటి మహానుభావుణ్ణి ఆ పక్కనే రాటకి కట్టి వేయబడిన గుర్రాన్ని చూచారు. ఈ మూర్ఖులు పళ్ళు పటపట కొరికారు, అరిచారు, పెద్ద కేకలు పెట్టారు, కత్తులెత్తారు. ఎరిగితి మద్దిరయ్య తడవేటికి గుర్రపు దొంగ వీడే ఈ చెరభిని పట్టి చంపుడు అతి సాధు మునీంద్రుడు ఓలే నేత్రముల్ దెరవక బాకినోరు పెకలింపక బైసుక పట్టెనల్చు అయ్యరువదివేవురు నిజకరాయుధముల్ జళిపిల్చీడాయుతు. కనిపెట్టాం, ఆలస్యం ఏమిటి, ఈ గుర్రాన్ని దొంగిలించిన దుర్మార్గుడు వీడే, ఏమీ ఎరగనట్టుగా గుర్రం పట్టుకొచ్చి దొంగతనం చేసి పక్కన కట్టేసుకుని తపస్సు చేస్తున్నట్టు నటిస్తున్నాడు వీడు, కొంగ జపం చేస్తున్నాడు. ఈ పెద్ద బ్రహ్మాండం లాంటి నోరుడు మూసుకు కూర్చుంటే వీడిని విడిచిపెడతామా? ఈ లోకములో ఈ మధ్యకాలంలో ఇలాంటి ధూర్తులు పెరిగారు, చంపండి, కొట్టండి, నరకండి అంటూ వాడు కత్తులు పుచ్చుకుని మీదకు వెళ్ళారట. పళ్ళు పటపట కొరిగారట. సంతి చాహో కళాలోకే కొర్వంతి ఆడంబరం మహత్. ఆడంబరం ఎక్కువైపోయింది ఈ మధ్యన సన్యాసులకి. అసలు ఎవడు దొంగ సన్యాసం, ఎవడు నిజమైనటువంటి వాడో తెలియకుండా పోయింది. వీడు సన్యాసియో సన్యాసియో తెలియటం లేదు అనుకున్నాడు. సన్యాసికి సన్యాసికి తిన్న తేడా ఉంది. అందరినీ విడిచిపెట్టి అడవికెళ్ళి ముక్కు మూసుకు తపస్సు చేస్తే వాడిని సన్యాసి అన్నారు. ఎందుకు పనికిరాడరా ఈ దిక్కుమాలాడని అందరూ వాడిని వదిలేశారు అనుకోండి, వీడు సన్యాసి అన్నారు. అందరినీ వదిలిపెడితే సన్యాసి, అందరి చేత వదిలిపెట్టబడితే వాడు సన్యాసి అన్నారు. ఇద్దరిలో ఎవడో వీడు, వీడు చంపండి అంటూ అరిచారు. అంతేనా, ఆ మూర్ఖులు ఐశ్వర్య మదమత్తులు గంభీర ముద్రలో ఉన్న ఆ మహానుభావుణ్ణి కనిపెట్టలేక ఆయన చుట్టూ ఒకడు పుచ్చుకున్నట్ట, చెయ్యి ఒకడు పుచ్చుకున్నట్ట, ముక్కుమెత్తన్నట్టు ఒకడో, కాలితో పొడిచేట్టు ఒకడో. ఐశ్వర్య మదమత్తులు మూర్ఖులు ఇటువంటి ఆ అజ్ఞానులకి వివేకం లేకపోయింది. అయ్యో, జగన్మాత జగన్నాథుడు సమస్తము తానే వాడు కపిలుడు, ముఖంలో తేజస్సును బట్టినా కనిపెట్టవచ్చు కదా, అది తెలియలేదట, అదే కర్మయోగం అంటారు. మహావేగంగా వెళ్లే నది ఒడ్డు మీద ఉండే చెట్లు పడగొట్టేస్తుంది. అలాగా వీళ్ళ పాపకర్మ వీళ్ళని ఆ ఋషి మీద గుసిగొల్పింది. వాళ్ళు అంటున్నారట, అహో కనక మహాత్మ్యం ఆఖ్యాతం కేన శక్యతే, సనక సనందనాథులు అంటున్నారు నారదునితో, ఐశ్వర్యం, యౌవనం, అధికారం, బలం ఈ నాలుగు ఒకటి దగ్గర ఉంటే ప్రమాదం వాడికి అజ్ఞానం పెరిగినప్పుడు. ఇవన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి, మహారాజు పుత్రులు, వాళ్ళకి అధికారం, డబ్బుకి లెక్కలేదు, మంచి బలం, యౌవనం అన్నీ కలిసాయి. ఆ దాంతో మూర్ఖత్వం పాలైపోయారు వాళ్ళు. కనకము అంటే రెండు అర్థాలట. కనకం అంటే బంగారం అని ఒక అర్థం, ఉమ్మెత్త అని ఒక అర్థం. కనకం అంటే ఏమిటి? ఉమ్మెత్త అని ఒక అర్థం, బంగారం అని ఒక అర్థం. అందుకే కనక కనకతే సౌగుని మాదకత అధికాయి. కనకం కనకం కంటే ఎక్కువ మత్తట. ఒకటి తింటే మత్తు, మరొకటి చూస్తే మత్తు అన్నారు. ఉమ్మెత్తకాయ కంటే బంగారం ఎక్కువ మత్తు అన్నమాట. అక్కడ అర్థం అది, కనక కనకతీయ సౌగుని, కనకం కంటే కనకం నూరు రెట్లు మత్తు. ఉమ్మెత్తకాయ తిన్నాం అనుకోండి పిచ్చి ఎక్కుతుంది, కానీ బంగారం తినక్కర్లా, చూసి చూడగానే హాహాహా ఎగిరి గంతులేస్తారు. గురువు గారు లేదు, ఏమీ లేదు, నెత్తి మీద ఒడిచి కంకణం పట్టుకుపోదాం చూసేవాళ్ళు లేరు, దానికోసం వచ్చేవాడు దాన్ని. అందుకే పెట్టుకురావడానికి కూడా భయం కలికాలంలో. అలాగా బంగారం కంటే మత్తు కలిగించే వస్తువు మరొకటి లేదు, ఉమ్మెత్తకాయ కంటే ప్రమాదకరం. అందుకని ఏమంటున్నాడు, అను అహో కనక మహాత్మ్యం ఆఖ్యాతం కేన శక్యతే, నామ సామ్యదహో చిత్రం తత్తూరోపి మదప్రదః. కనకం ఎంత విచిత్రమైంది, నామ సాపత్యం ఉండడం వల్ల, తత్తూరం అంటే ఉమ్మెత్తనమాట, అది తింటే కదా పిచ్చెక్కుతుంది, అసలు ఇది చూస్తే పిచ్చెక్కుతుంది. అలాంటి ఐశ్వర్యం పెరిగి బంగారం, ఈ మూర్ఖులు మత్తులే కదా, ధనమదాంధులే కదా, ఈ ఋషీశ్వరుడు కొప్పు పట్టుకున్నారు. అహో ధనమదాంధస్తు పశ్యన్నపి నపశ్యతి, ఎది పశ్యత్యాత్మహితం సపశ్యతి న సంశయక. ఎంత విచిత్రం, మహాభయంకరమైన మదాంధకారంతో కళ్ళుండి కూడా చూడలేరట. చూడగలిగేవాళ్ళు కళ్ళుండి, అయినా చూడలేరు. ఒక్కసారి గనక నిజంగా కళ్ళు పెట్టుకు చూస్తే ఆ జ్ఞానుల జోలికి వెడతారా, మహాత్ముల జోలికి వెడతారా? వెళ్ళరు. ఇలాగా సనక సనందనాథులు నారదునికి చెప్పారు. సరే, ఈలోపు కుప్పుచ్చుకున్నారుగా మన స్వామివారిది, ఆయన చావగొడుతూ ఉంటే మెల్లిగా కళ్ళు తెరిచాట. అలా కళ్ళు తెరవడంతో ఆయన కళ్ళల్లోంచి అగ్నిజ్వాలలు బయటకు వచ్చేసాయి, శివలీలల్లో చూపించినట్టుగా. అమాంతంగా ఈ రెండు కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు వచ్చి 60,000 మందిని అలా చుట్టుముట్టాయి. అసలు ఎవరో కనపట్టల్లా. ఎరి 60,000 ఉండాలి ఎంత పూర్వం, ఇంత బూడిద మాత్రం మిగిలింది అక్కడ మొత్తం. సవహ్నిహి సాగరాన్ సర్వాన్ భస్మసాత్ అకరోత్ క్షణాత్. ఒక్క క్షణకాలంలో మొత్తం 60,000 మంది బూడిద కుప్పగా మారిపోయారట. ఆశ్చర్యకరం. ఆ పాతాళంలో ఇంకా చాలా మంది ఉంటారుగా, ఈ 60,000 మందితో పాటు ఇంత పూర్వం మరి పెర్మనెంట్ నివాసంతో ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళు వణికిపోయారు. ఇక్కడ ఉంటే మరకొంపలకి రిప్పు వస్తుందేమో లేనిపోని గొడవని ఎగిరి గంతేసి పరిగెత్తారు. ఆ సమయంలో పిటి ఉష అశ్విని నా చెప్ప కూడా వాళ్ళు పరుగు పందాల్లో గెలవలేరు, అలా పరిగెత్తి పారిపోయారు. మహాత్ములకు ఆగ్రహం వచ్చినప్పుడు ఎదురుగుండా ఎవరు వెళ్ళడానికి తడుస్తారు, ఎందుకంటే ఆ కోపం సమయంలో ఏమంటే తిరిగిపోతుంది. అందుకని మిగతా వాడు కూడా పారిపోయారట. సగర పుత్రులు మొత్తం అంతా కూడా ఎప్పుడైతే ఈ భయంకరమైన అగ్నిజాలలో బూడిదైపోయారో రాక్షసులు అయ్యారట. దుర్మరణం పాలైన వాడికి స్వర్గానికి వెళ్ళరు, నరకానికి వెళ్ళరు, స్వర్గానికి నరకానికి మధ్యలో వెళ్ళతారు. పిశాచ రూపాలు కోరలు ధరించి వాళ్ళు నరుస్తున్నారు, తిండి లేదు వాళ్ళకి, నరమాంసం తినలేరు, ఇంకోటి ఏమీ తినలేరు, మామూలు వాళ్ళలో భోంచేస్తారు. అది పాపాత్ములై రాక్షస జన్మెత్తిన దుర్మార్గుల యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, మానవ భోజనం ఎక్కదు, రాక్షస భోజనం ఎక్కదు, మధ్యలో ఉంటారు. తిండుండదు తెప్పుండదు. అది పరిస్థితి వాళ్ళకి, ఆకలి. ఘోరమైన కష్టం అనుభవించారు వాడు. దాంతో దేవతలంతా అక్కడికి వచ్చి, కపిలుండి శాంతుడవుగా శాంతుడవుగా, లోక కంటకులైన ఈ పాపాత్ముల్ని కంటి మంటతో దగ్ధం చేసావు, ఇక ఆ మంట ఉపసంహరించమన్నారు. ఆయన మళ్ళీ కళ్ళు మూసుకోగానే మంట ఉపసంహరింపబడి, అప్పుడు దేవతలు ఒక దూతనిచ్చి సగరుడి దగ్గరికి కౌరు పెట్టారట. ఏమని, ఓ సగర చక్రవర్తి, ఒకళ్ళు ఇద్దరు కాదు నీ కొడుకులు 60,000 మంది పాతాళంలో పాపం పిడికిడి బూడిదైపోయారు. ఆ మాటలు విని సగర చక్రవర్తి ఏడవాలిగా, బాబోయ్ 60,000 మంది కొడుకులు చచ్చిపోయారని, తప్పుడు పని చేస్తే కన్న కొడుక్కి దేశ బహిష్కరణ శిక్ష విధించిన ధర్మాత్ముడు ఆయన. ఆయన ఏం చేశట, సగరహ పుత్ర నాశేపి నసుశోచ మునీశ్వర దుర్వృత్త నిధనం యస్మాత్ సతాముత్సాహ కారణం. ఉత్సాహం కలిగిందిటండి ఆయన, ఏమి ఇంత ఆలోచించలేదు, ఏడవలేదట. దుష్టులైన కొడుకులు చచ్చిపోతే ధర్మాత్ములైన వాళ్ళకి ఆనందమే కలుగుతుంది. వాడు ధర్మాత్ముడు అయితేను, అదే మామూలు వాడైతే పోయారా అని ఏడుస్తాడు. ఎంత పాపాత్ముడైనా కొడుకుని బెయిలిచ్చి విడిపించుకోవాలని చూస్తాం కదా మనం. ఎంత దుర్మార్గుడైనా కొడుకుని ఎలాగో రకంగా నేరం నుంచి తప్పించాలని చూస్తాం. కొడుకులు ఎన్ని పాపాలు చేసినా వ్యామోహం పీడిస్తుంది ప్రతి తల్లిదండ్రులకి. ఆ వ్యామోహం లేకపోతే, ఆ బంధం లేకపోతే ఉండలేరు. కానీ సగరుడు అలాంటి వాడు కాడు, 100కి 100 పోడు ధర్మాత్ముడు ఆయన. అందుకని ఎవడు పుత్రుడు, ఎవడు బంధువు, ఎవడు సుఖుడు, నాకు ధర్మమే సమస్తం అనుకున్నాడు. అంతటి ఉత్తమోత్తమ స్థితిలోకి వెళ్ళిన ఆయన అసలు ఆలోచించలేదు, ఉత్సాహం పొందాట. కానీ ఒక చిన్న ఇబ్బంది వచ్చింది. మరి కొడుకు లేకపోతే యజ్ఞం చేయడానికి లేదు. ఎలాగ ఇప్పుడు ఈ అశ్వమేధ యాగం చేయాలంటే కొడుకు ఉండాలి. పెద్ద కొడుకేమో యోగి, కానీ అనవసరంగా అల్లరి పని చేసి కావాలని దేశ బహిష్కరణకు గురై వెళ్ళిపోయాడు. మిగతా 60,000 మంది పాపంతో తచ్చారు. మరి ఇప్పుడు కొడుకు లేకపోతే యజ్ఞం ఎలా పూర్తవుతుంది? ఆ అసమంజసుడు అనే పెద్ద కొడుకున్నాడే యోగి, భ్రష్టుడైన వాడు. వాడి కొడుకు అంశుమంతుడు, పరమ బుద్ధిమంతుడు. ఆ మనవండి పిలిచాట, వాడిని దత్తత తీసుకుని మనవండే పెంచేసుకున్నాడు. చూడండి ఇక్కడ ఒక రహస్యం. 60,000 మంది కొడుకులు చచ్చిపోయారు, మైలుతో ఉన్నాడు ఆయన. ఆ సమయంలో దత్తత తీసుకున్నాడు. ధర్మ సూక్ష్మాలని కొన్ని ఉంటాయి, అవి శాస్త్రాలు చదువుకున్నవాడికి తెలుస్తాయి. అజ్ఞానంతో మూల కూర్చుని ధర్మశాస్త్రజ్ఞుల్ని కించపరిచి నోటికి వచ్చినట్టు ఏమనకూడదు. అందుకే జిల్లెళ్ళ మూడమ్మ, ఒక ఆయన చచ్చిపోతే ఆయన కొడుక్కి అప్పుడు ఉపనయనం చేసి ఆ కొడుక్కి రాచకొండ నరసింహమూర్తిని ఉండేవాడు. ఆయన చచ్చిపోతే శవాన్ని అక్కడ పెట్టి ఇవిడు ఉపనయనం చేసి ఆ కొడుకు చేత కర్మకాండ చేయించింది ఆవిడ. అది ధర్మ సూక్ష్మం అంటారు. మనకు అజ్ఞానం ఏమనిపిస్తుంది, ఈవిడేంటండి అమ్మ ఇలాంటి పని చేయించింది అనిపిస్తుంది, మూర్ఖత్వం. ధర్మ సూక్ష్మాలు పుస్తకాల్లో గ్రంథాల్లో తెలియకుండా పండితులైన వాళ్ళు అజ్ఞానంతో చేయరు. అటువంటి వాళ్ళ కర్మల్ని, వాళ్ళ చేతల్ని విమర్శిస్తే అనేక జన్మలు పిశాచ జన్మ ఎత్తుతారట. ఇదిగో నారద పురాణంలో చెప్పారు, పిశాచ జన్మ ఎత్తాలనుకున్న వాళ్ళే మహాత్ముల యొక్క కర్మల్ని విమర్శిస్తారు, తక్కిన వాళ్ళు విమర్శించరు. చచ్చిపడిన కొడుకులు అప్పటికింకా 2వ రోజు కూడా అవ్వలేదు, ఆయన ఆ సమయంలో మనవండి దత్తత తీసుకున్నట్ట. వేద కర్మకాండ ప్రకారంగా పైగా ఆ తర్వాత పౌత్రం తమం సుమంతం హి పుత్రత్వే కొతవాన్ ప్రభువు, ఇలా పుత్రుడిగా మనవండి ఆ దత్తత తీసుకున్నాక అసమంజసుతం తంతు సుధియం వాక్విదాం వరం యుయోజ సారవిద్భూయో హ్యశానయన కర్మణి సగతస్తత్పిలద్వారే దృష్ట్వాతం ముని పుంగవం కపిలం తేజసాం రాశిం సాష్టాంగం ప్రణనామః. ఆ తర్వాత నాయన, మనవడా, ప్రస్తుతం కుమార, వెళ్ళు. నీ తండ్రులు మూర్ఖత్వంతో బలైపోయారు, పాతాళ లోకంలో బూడిదయ్యారట, వెళ్ళు. పాతాళంలో మహాత్ముడు విష్ణుస్వరూపుడు ఉన్నాడు అక్కడ కపిలుడు, ఆయనని ప్రార్థించు, యాగాస్యాన్ని తీసుకుని రా. యాగాస్యం వల్ల యజ్ఞాన్ని మళ్ళీ కొనసాగించగలం. యజ్ఞం మధ్యలో ఆగిపోతే దోషం నాయన, నీ పెదనాన్న మీ తండ్రులు మొదలైనటువంటి వాళ్ళు చేసిన పాపకర్మల్లోంచి విముక్తి పొందుపో అనగానే ఈయన పాతాళానికి వెళ్ళాడు. పాతాళంలో కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆ మహానుభావుడి పాదాల మీద పడ్డాడు, నమస్కారం చేశాడు. ఓ పక్కన భస్మరాశి, మరో పక్క ఆ ఋషిశ్వరుడిలో తేజో రాశి. చూడండి ఇక్కడ బాబాయ్యలంతా చచ్చిపోడు ఉన్నారు, బూడిది రాశి, ఈయన ముఖం నుంచి తేజో రాశి. తేజస్సుకి సాష్టాంగ పడ్డాడు, అంజలి ఘటించాడు, ఆ దేవదేవుణ్ణి సనాతనుణ్ణి ఇలా పొగిడాట.
దేవా జగన్నాథ దేవేంద్ర వందిత సతత వితత చారిత్ర సంతత పవిత్ర.
ఓ దేవ జగన్నాథ దేవేంద్ర వందిత పరమ పవిత్రమైన చరిత్రం కలవాడా, నీకు నమస్కారం.
దౌశీల్యం యత్కృతం బ్రహ్మన్ పితృవ్యై క్షమస్వత్తత్ పరోపకార నిరతాక క్షమాసారాహి సాధవక.
మా తండ్రులు ఉన్నారే దుర్మార్గులు, వాళ్ళు అవినయం చూపించారు, వాళ్ళని క్షమించండి. పరోపకారం చేసే మీలాంటి సాధువులకి ద్వేషభావం ఎవరి మీద ఉండదు, సాధువులు దుష్టుల్ని కూడా దయ చూస్తారు. చంద్రుడున్నాడు, ఎంత పాపాత్ముడి మీదైనా కిరణాలు వేస్తాడు, శవాల మీద కిరణాలు వేస్తాడు, పెంట కుప్పల మీద కిరణాలు ప్రసరిస్తాడు, మహాత్ములేళ్ల మీద కిరణాలు ప్రసరిస్తాడు. అది చంద్రుడి లక్షణం. వాడు పాపాత్ముడు, వాడి మీదకి నేను కిరణం వేయకూడదు అంటాడా? చంద్రకిరణాలు ప్రసరించని చోటు లేదు. చందన వృక్షం ఉన్నది, పాములు వంటి దుర్మార్గపు ప్రాణులకు కూడా ఆశ్రయం ఇస్తోంది. చందన వృక్షాన్ని పాములే చుట్టుకుంటాయి. మీలాంటి ఉత్తములు కూడా, సజ్జనులు, సాధు స్వభావం కలిగిన వాళ్ళు, నీచుల్ని కూడా అనుగ్రహిస్తారు. ఎందుకంటే మీ దగ్గర క్షమ, శాంతి, శౌచ్యం, దయా, సత్యం, శీలం ఉంటాయి. మీరు ధర్మాత్ములు, మీకు నమస్కారం. బ్రహ్మ ధ్యానపరాయణులు, మీకు నమస్కారం. మా వాళ్ళను అనుగ్రహించండి, నన్ను అనుగ్రహించండి, మా తాతగారి యజ్ఞం పూర్తి చేయించండి. ఇలా చెప్పగానే ఆ మునీశ్వరుడు కళ్ళు విప్పాడు, ప్రసన్నుడయ్యాడు. నువ్వు బుద్ధిమంతుడివి రా నాయన, లెస్స పలికావు, నేను నీ ఎడల ప్రసన్నుండయ్యా. వరం వరయ చేత్యాహ ప్రసన్నోస్మి తవానఖ. నువ్వు వరం కోరుకో, నీ మంచితనానికి నాకు ఆనందం కలిగింది, ఏం కావాలో కోరుకోనైనా అనగానే ఆయన అన్నట్ట, మహాత్మా వరం ఇస్తానన్నారు కనుక మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను. మా వాళ్ళు చచ్చిపడ్డారు, పరమాత్ముడవైన నీ కంటి మంటలతో బూడిది పిశాచి జన్మలెత్తారు, అల్లాడిపోతున్నారు వీళ్ళు. వీళ్ళకి బ్రహ్మలోకం కలిగేటట్టు చెయ్యి, ఊర్ధ్వలోకాల్లో సల్లోకాలకు వెళ్ళాలి. ఈ పాపాత్ములు ఇలా ఉండకూడదు అనగానే పక్కున్నవాడు ఆయన, ఎంత గొప్పవాడివిరా, వాళ్ళు దుర్మార్గులను చెబుతూనే ఆ దుర్మార్గులు కూడా ఉత్తమ గతులకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇది మహాత్ముల యొక్క లక్షణం, వీళ్ళు గొప్ప లక్షణాలు ఉన్నాయి. వీళ్ళని నేనేం చేయలేను, కానీ నీకు వీళ్ళని బాగు చేసే మార్గం చెబుతున్నాను. ఈ పాపాత్ముల భస్మ రాశి మీదకి గంగాజలం గనక తెచ్చి ప్రసరింపజేయించావా, ప్రవహింపజేయించావా, ఈ పితృదేవతలంతా పరమ పవిత్రులు అవుతారు. వాళ్ళంతా హాయిగా స్వర్గాది లోకాలకి, ఊర్ధ్వలోకాలకి, బ్రహ్మలోకాలకి వెళతారు. ఇక ఈ అశ్యాన్ని తీసుకుపో, నువ్వు మీ తాతగారి చేత యజ్ఞం పూర్తి చేయించుకో అనగానే వెంటనే ఈయన ఆ యజ్ఞాన్ని తీసుకుని పైకి తీసుకెళ్లి యజ్ఞం పూర్తి చేయించాడు. ఈ యజ్ఞం పూర్తి కాగానే సగరుడి దగ్గరికి విష్ణుమూర్తి వచ్చాడు. 100 అశ్వమేధయాగాలు చేసిన నువ్వు ఇంద్ర పదవి పొందుతావా, వైకుంఠం పొందుతావా అన్నట్ట. నాకెందుకయ్యా ఇంద్ర పదవి, నేను వైకుంఠానికి వస్తానన్నట్ట వైకుంఠానికి వెళ్ళాట. ఆయనకి ఇంద్ర పదవి కావాలా? భగవంతుడు వాసుదేవుడు సనాతనుడి దర్శనం చేసుకున్న వాడికి ఇంద్ర పదవి తుచ్ఛమైన వస్తువు. తీసి పారేశాడు, వైకుంఠానికి పోయాడు ఆయన. ఇక ఈయన గారు అంశుమంతుడు గంగానదిని తీసుకురావాలి. అందుకని హిమాలయ పర్వత ప్రాంగణానికి వెళ్ళి గంగానదిని తీసుకురావడం కోసం తపస్సు చేస్తున్నాడు. చేస్తూ ఉండగానే ఆయువు తీరి చచ్చిపోయాట. తపస్సు పూర్తి అయ్యేదాకా ఉంటుంది ఆయువు. అంశుమంతుని కుమారుడు ఉన్నాడు, జజ్నే హ్యంశుమంత పుత్రో దిలీప ఇది విశ్రుత. అతడి పేరు దిలీపుడు. వాడు తపస్సుకు మొదలెట్టాడు. తన కొడుక్కి పట్టాభిషేకం చేసి భగీరథుడికి మా నాన్న యొక్క తపస్సుని పూర్తి చేస్తానని దిలీపుడు కూడా హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేశాడు. మధ్యలో ఆయన కూడా ఢామ్ అన్నాడు. అప్పుడు భగీరథుడు మళ్ళీ హిమాలయ పర్వతాలకి వెళ్ళాడు. ఈ యజ్ఞాన్ని, ఈ గొప్ప గంగని తీసుకురావడం అనే మహాకార్యం, అదొక బృహత్తర యజ్ఞంతో సమానం, అది పూర్తి చేయాలనుకున్నాడు. తపస్సు చేశాడట. ఎవరి కోసం? బ్రహ్మ కోసం. బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలన్నట్ట?
బ్రహ్మపంపున కాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు, బ్రహ్మవి ఒక రెండు వేరొక బ్రహ్మలేడు సృజింపగా.
బ్రహ్మ పంపున గాని ప్రాణులు పుట్టవు. నువ్వు బ్రహ్మవి పంపించకపోతే గంగ పుడుతుందా? గంగానదిని నాకు ఇవ్వయ్యా అని కోరాట. ఓయ్ బరేవాడివయ్యా, విష్ణువు పాదాల నుంచి పుట్టిన గంగ ప్రస్తుతం నా కమండలంలో ఉంది, ఇందులో బంధించాను. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తి అలా శరీరం పెంచుకుపోయాడు. అలా పెంచుకుపోతూ ఉన్నప్పుడు ఆ పాదం కడిగాను నేను. అది గంగగా ప్రవహించింది. పాదాల నుంచి ఒక పొర పుట్టింది గంగగా. అది కమండలంలో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం నేను చెప్తే విందవు. ఈ గంగనే ప్రార్థించను అన్నట్టు. మళ్ళీ మొదలైంది. ఇంత కష్టపడి బ్రహ్మ గురించి తపస్సు చేస్తే కొండంత వెలగన పెట్టే గంగ గురించి తపస్సు చేయమంటాడు ఆయన. అందుకని మళ్ళీ గంగ కోసం తపస్సు చేశాట. గంగాదేవి ప్రత్యక్షమైంది. ఏం కావాలి? అమ్మా, నువ్వు భూలోకానికి రావాలి, అక్కడి నుంచి పాతాళానికి రావాలి. పాతాళంలో మా వాళ్ళ భస్మరాశుల మీద ప్రవహించి వాళ్ళని పవిత్రుల్ని చెయ్యాలి అనగానే దాంతేముంది నాయన, నేను గనక ఢామని బ్రహ్మకమండలం నుంచి ఒక్కసారి భూమి మీద పడ్డానా, ఈ భూమి హిమాలయాలు మొత్తం పిండైపోతాయి, పగిలిపోతాయి, ధ్వంసం అయిపోతుంది. నా వేగాన్ని ఎవడో తట్టుకోలేడు. మహావేగం నాది.
కొండల్ పిండిని చేయి జాలడి మహాకుంభీకృతం వైన శక్తి.
కొండలను పిండి చేసే నా అద్భుతమైన శక్తి ఉందే, దాన్ని ఎవరు తట్టుకోగలరు? అలా భరించేవాడు నువ్వు భరిస్తానంటే నేను ఎత్తిమీద దూకుతాను కదా. నయ్యం ఇంకా నా మీద అంత ప్రేమ చూపించక తెల్లయ్యి, నా నెత్తి మీద దూకితే నేనుండను. ఇంకా భూలోకంలో పాతాళంలో ఎంతో మంది తరించబోతున్నారు. నిన్ను మోసేవాడు ఎవరో నువ్వే చెప్పు, నేనెక్కడ మోస్తానన్నట్ట. ఆవిడ నవ్వింది. ఎప్పటి నుంచో ఆవిడకి పరమేశ్వరుని పరీక్షించాలని కోరిక ఉంది. శివుడైతే మోస్తాడేమో ఆయన అడుగు అంతే. మళ్ళీ మొదలు. శివుడిని రమ్మంటే వస్తాడ తల్లి, ఆయన కోసం మళ్ళీ యజ్ఞం మొదలెట్టాడు, మళ్ళీ తపస్సు మొదలెట్టాడు, కఠోరంగా తపస్సు చేశాడు. కాకపోతే బ్రహ్మ కోసం గంగ కోసం చేసినంత కాలం అక్కర్లేకుండా 6 నెలల తపస్సుకే మెచ్చుకున్నట్టు ఆయన. బోళాశంకరుడు అన్నారు ఆయన. ప్రత్యక్షం అయ్యాడు. బ్రహ్మానంద పడిపోయాడు. ఈయన 2 చేతులు జోడించాడు. మహాత్మా, చాలా శీఘ్రంగా ప్రత్యక్షం అయ్యావయ్యా. శంకర భక్త మానస వశంకర దుష్ట మదాసురేంద్ర నాశంకర పాండునీల రుచి శంకర వర్ణ నిజాంగ భోగిరాట్ కంకణ పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి హృత్ పంకజ పంకజాప్త జయ తాండవ ఖేలన భక్త పాలన. శంకర, భక్తులు మనస్సులు వశం చేసుకునే స్వామి, దుష్టులు అహంకారం మదంతో ఉండే రాక్షసుల్ని నాశనం చేసే స్వామి, నీకు నమస్కారం. కంఠమేమో నీలం, శరీరమంతా తెలుపు. ఈ విధంగా తెలుపు నలుపుల సమ్మిళిత స్వరూపం నీది. శరీరానికి అవయవానికి ఆభరణాలుగా పాముల్ని ధరించావు. యోగుల హృదయాలనేటటువంటి తామర పువ్వులను వికసింపజేసే సూర్యుడివి. పార్వతీ హృదయం ఒక కలువ, ఆ కలువను వికసింపజేసే చంద్రబింబం నీ ముఖం, అటువంటి నీకు నమస్కారం. తాండవ నృత్యం చేసే స్వామి నీకు నమస్కారం. భక్తుల్ని పరిపాలించే స్వామి నీకు నమస్కారం. నాకు వేరే కోరికలు ఏమీ లేవు. గంగాదేవి భూలోకానికి దిగేటప్పుడు కాస్త నీ తల అడ్డం పెడితే నీ తల మీద తిగుతుందిట, తద్వారా భూలోకంలో ప్రవేశిస్తుందిట. కాస్త నీ బుర్ర పెట్టు స్వామి. ఓ, దానికే ఉందన్నాడు ఆయన. ఒక్కసారి హిమాలయ పర్వతాల మీద నడుం మీద చేతులు మీద పెట్టుకుని అత్యంత విచిత్రమైన తన ధూర్జటిని విప్పాడు. ధూ అంటే బరువైన పెద్ద జడలు. ఆ జడలు విప్పాట. ఆ దూకు గంగ అన్నట్ట. వెంటనే గంగాదేవి బ్రహ్మ కమండలం నుంచి ఢామ్మ దూకి బుర్ర పగలగొట్టేద్దాం, పాతాళానికి పోదాం అనుకుని దూకిందిట కసిగా. అలా దూకుతుంటే నా బుర్రే బదులు పెడదాం అనుకున్నాడు స్వామి, ఏం అరగనట్టు కాబట్టి డామ్మం దూకగానే జడలు అన్నట్ట. ఒక్క పాయ ఆ జడలో కాస్త బిగుసుకుపోయింది, అంటోంది లోపల ఖైది, బిగుసుకుపోయిందిట. ఎంత గింజుకున్నా ఈ గంగాదేవి అందులోంచి బయటికి రాలేకపోతుంది. ఈ భగీరథుడు ఆనందంగా ఇలా చేతులు పెట్టి కూర్చున్నాడు, ఇంకా వస్తాయి ఇంకా వస్తాయని. ఏమి రాదు, ఏమిటి స్వామి అన్నట్ట. ఏమిటంటే ఏం చెప్పరయ్యా, ఆవిడ మరి నా బుర్ర బద్ర కొడదామని అహంకారంతో దూకింది బంధించాను అన్నట్ట. బాలేముందయ్యా, మధ్యలో నేను బలిపోయాను స్వామి, ఇన్నేళ్లు కష్టపడి తపస్సు చేసి బ్రహ్మని మెప్పిస్తే, గంగనంటాడు గంగని మెప్పిస్తే నువ్వంతు నువ్వేమో బంధించుకుపోయావు, ఇంకేమిటి నా తపస్సు, అనుగ్రహించు గంగని నాకు ఇప్పించవయ్యా అన్నట్ట. స్వామి నవ్వాడు, ఇంత గంగని భరించడం కష్టం అయ్యా, అందుకని ఇదిగో చూడని ఒక్క వెండ్రుక పాయలా పక్కకి తీశాట, అందులోంచి గంగ ధవాయాలు మరి హిమాలయంలో గంగోత్రిలో పడింది అన్నమాట. అక్కడి నుంచి క్రమేపీ కిందకి ప్రవహిస్తోంది, పైకి కనపడుతోంది, మనకి ఎక్కడి నుంచి వస్తుందో అని. కానీ అసలు అసలు రహస్యం అక్కడ ఉంది, కిటుకు గంగ అంటే ఆయన జట చోటం నుంచి కిందకి దిగి వచ్చింది. అలా దిగి కింద పడి పడ్డగానే తామని పెద్ద శబ్దమయ్యి అక్కడ ఒక గుంట ఏర్పడిపోయిందిట. అక్కడి నుంచి దప 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 ప్రవహిస్తూ బిందు అనేటటువంటి సరస్సులో పడింది. అక్కడ పడగానే పెద్ద విశాలమై ఏడు పాయలుగా చీలింది. సీత, సుచక్షువు, సింధువు అనే మూడు పాయలు తూర్పుకు ప్రవహించాయి. పావని, హ్రాదిని, నళిని అనే మూడునేమో పడమరకి ప్రవహించాయి. మళ్ళీ ఈ సీత అనే పేరుతో ఉండేటటువంటిది కొంత దూరం వచ్చాక మళ్ళీ ఏడు పాయలయ్యింది. అలకనంద, మందాకిని, సీత, సరస్వతి ఇత్యాది పాయలుగా చీలి మళ్ళీ ఇవన్నీ దారి పొడుగుతో ఒకదాంతో సమ్మిళితమై చివరికి ఋషికేశం దగ్గర ఒకటై ఈయన వెంటబడ్డాయి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత గంగా యమునా తీరోత్సంగంలో ప్రయాగలో ఈయన వెనకాతల విశాలమైన క్షేత్రం ఏర్పడింది. అక్కడి నుంచి దాటి దాటి మరికొంత దూరం వచ్చాక ఈ గంగా యమునులు కలిసి మళ్ళీ ప్రవహిస్తున్నాయి. ఈయన వెనకాతలు చూసుకుంటూ వస్తున్నాడు, తప 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 శబ్దమైపోతుందిట. ఓ బ్రహ్మాండమైన కల్లోలం, చక్రవాక పక్షులు, హంసలు, సారస పక్షులు ఇవన్నీ ఆయన వెనకాతల తండోపతండాలుగా వస్తున్నాయి. పీతలు, తాబేళ్లు, మొసళ్ళు ఇవన్నీ పడుస్తున్నాయి. కలువ పువ్వులు, తామర పువ్వులు కొల్లలు కొల్లలుగా వస్తున్నాయి. ఈ వెంటబడి వస్తూ ఉంటే వెనకాతల దేవతలందరూ రావడం, మొలగడం, భగీరథుడికి నమస్కారం చేయడం, పోవడం. ఈ వెనకాతలు అలా వెళ్ళి 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 కాశీ గుండా ప్రయాణం చేశాడు ఆయన. అలా వెడుతూ ఉంటే కొంత దూరం వెళ్ళాక కాశీక్షేత్రం దగ్గర నుంచి వింజపర్వతం దగ్గర అమ్మవారు వింజవాసిన ఉన్నది. ఆ కొండకు కొంచెం అర కిలోమీటర్ దూరం దాకా ఉంటుంది ఈ గంగా ప్రవాహం. వింజవాసిని అమ్మవారి కొండ మీద చూస్తే మనకు ఎదురుకుండా గంగ ప్రవాహం కనపడుతుంది. అక్కడ ఉందట జహ్రు మహర్షి ఆశ్రమం. ఆ జహ్రు మహర్షి అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు అమ్మవారి గురించి కఠోరంగా. ఆ మహర్షి ఆశ్రమాన్ని ఢామ్మని ముంచేసింది. ఈయన ముందు వెళుతున్నాడు, వెనకాతలే వస్తున్న గంగ కాస్తావా, ఇంకా తగ్గల వేరా మధ్యలో అడ్డు వస్తావరా ముని, నీ సంగతి చూస్తానని చెప్పి ఆయన ఆశ్రమం అంతా ముంచెత్తేసింది. మునీశ్వరుడి గొళ్ళు మండింది, తపతప తేలిపోయాడు ఆయన. ఆయన దండం కమండలం అన్ని పోయాయి, గొళ్ళు మండి. గంగా, శివుడు ఒక్క పాయి విడిచిపెట్టినా ఇంకా నువ్వు ఇంత ఉధృతంగా ఉన్నావంటే మొత్తం విడిచిపెడితే అసలు ఈ భూమండలం ఉంచేదానివా, నీ సంగతి ఎవడో చూస్తానని ఆ అమ్మ నట్టు చెయ్యలాగా మొత్తం గంగంతా వచ్చి చేతిలోకి ఆచమ్య ఓంకేశివాయ స్వాహ అయిపోయింది. డామ్మం తాగేశాడు ఆయన. ఈ భగీరథుడు ముందెడుతున్నవాడు ఏమిటి డబడబడబడబా చప్పుడు అయ్యేది, ప్రవాహం చప్పుడు లేదండి అని వెనక్కి చూశాడు. ఒక్క చొక్క నీరుంటే వల్లుట్టు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. రిచ్చం లోకాః సమస్తాః సుఖినో భవంతు.